అంటే పరబ్రహ్మకి పేరు అంటారు. పరబ్రహ్మని దీని శబ్దంతో చెప్పాలంటే ఓంకారం. మీరు భక్తి శ్రద్ధలతో ఈ ఓంకారాన్ని ధ్యానం చేస్తే, మననం చేస్తే ధ్యానం తగ్గుతుంది. ఈ ఓంకారం మన ఇల్లు, మన ఇల్లు నిజమైన ఇల్లు. మన ఇల్లు ఏంటంటే ఓంకారం. ఆ ఇంటికి చేరే వరకు మనం శరీరాలు మారుస్తుండాలి. నిజమైన ఇల్లు ఓంకారం, అది మన స్వరూపం. ఆ స్వరూపం ఎక్కడ ఉంది? ఇప్పుడు మనకి ఇక్కడే ఉంది. ఇప్పుడు మన స్వరూపంలోనే ఉన్నాం. పూర్వం అనకంటే ఇప్పుడు ఎన్నో సదుపాయాలు వచ్చినాయి. రోడ్లు వచ్చినాయి, రైళ్లు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, ఎన్నో సదుపాయాలు వచ్చినాయి పూర్వం కంటే. కానీ పూర్వం ఉన్న బాధ, స్వర్వం ఉన్న దుఃఖం అప్పుడు రోడ్లు ఎందుచేత తగ్గటం లేదు. అనేక మంది గురువులు వచ్చారు కదా లోకంలో, అనేక మంది అవతార పురుషులు వచ్చారు కదా. వాళ్ళు ఎంతో కష్టపడి చెప్పి బోధించి బోధించి వెళ్ళిపోయారు కదా. మనకేమో దుఃఖం తగ్గింది, బాధ తగ్గింది. నాకు ఏమీ బాధ లేదు, నాకు ఏమీ దుఃఖం లేదని ఎవరైనా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ. పూర్వం కంటే కంపారిటివ్గా ఎన్నో అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, పూర్వం కంటే రూపాయలు ఎక్కువ ఉన్నప్పుడు, అనేక రకాలుగా పూర్వం కంటే ఎక్కువ సదుపాయాలు ఉన్నప్పుడు కూడా ఈ బాధ దుఃఖం మన వెంటాడుతున్నాను. ఎందుచేత ఎందుచేత బాధ ఉండి మనకి దుఃఖం ఉంది? ఒక్క విషయం జ్ఞాపకం పెట్టి, మన లోపల అజ్ఞానం ఉన్నంత కాలం, మన లోపల అవిద్య ఉన్నంత కాలం ఎవరు మన దుఃఖాన్ని తీసేయలేరు, ఎవరు మన బాధను తీసేయలేరు. నీకు ఎంత డబ్బు ఉండనివ్వండి, ఎంత అధికారం ఉండనివ్వండి, తాత్కాలికంగా నీకు ఎప్పుడైనా సంతోషం వస్తే రావచ్చు. లోపల అజ్ఞానం పేర్కొనేంత కాలం, లోపల అవిద్య పేర్కొనేంత కాలం దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, బాధ వెంటాడుతూ ఉంటుంది. ఈ నాలో ఉన్న అజ్ఞానాన్ని ఎవరైతే తొలగించడానికి సహాయం చేస్తున్నారో, నాలో ఉన్న అజ్ఞానానికి ఎవరైతే విరోధం, నాలో ఉన్న అవిద్యను ఎవరైతే తొలగించడానికి సహాయం చేస్తున్నారో అతనే గురువు. గురువు అంటే ఏమిటండి? మీ చేత దండం వేయించుకోవడానికి, లేకపోతే మీరు ఇచ్చే సన్మానాలు చేయించుకోవడానికి గురువు? వీరు వాడని వద్దు మనకి. ఎవరైతే మన లోపల ఉన్న అజ్ఞానానికి పోవటం కోసం సహాయం చేస్తున్నారో, ఎవరైతే మన లోపల ఉన్న అవిద్యని బయటకు పోవటం కోసం సహాయం చేస్తున్నారో, ఎవరైతే మనలో ఉన్న అజ్ఞానానికి కోత పెడుతున్నారో, రోత పెడుతున్నారో, మన అవిద్యను మనకి చేతికి పట్టించి ఇది అవిద్య, ఇది అజ్ఞానం, అది ఎలా ఉంటుంది అని చెప్పి దాన్ని బయటకు ఎరిగినచ్చేయడానికి, తొలగించడానికి ఎవరైతే మనకి ముందు మనస్సుతో సహాయ సహకారం అందిస్తున్నారో అతనే గురువు. ఏం చేతంటే గురువు అనేవాడు మనకున్న అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి మనకు సహాయం చేయకపోతే వాడు గురువే కాదు. మీరు ఎంతో కాలానికి మననం చేస్తున్నారు, శాస్త్రాన్ని వింటున్నారు, శ్రవణం చేస్తున్నారు, మీకు ఎంతవరకు దుఃఖం తగ్గింది, బాధ తగ్గింది? అర్జునుడు భగవద్గీతను విన్నాడు, విన్న తర్వాత నా మోహం పోయిందన్నాడు. మనం భగవద్గీత చదువుతున్నాం, మోహం ఎవరికైనా పోయిందే? ఈ మోహం ఎంతకాలం అయితే పోదు, అంతకాలం చీకట్లో ఉండవచ్చు. భోజనం చేసేటప్పుడు గోవిందా గోవింద అంటే మంచిది. తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు కూడా చూడండి, తొమ్మిది గెలిపిన అందరు గోవిందా గోవింద అంటారు. గోవింద అంటే ఏంటి? పరమాత్మ. గోవులు అంటే వాక్యాలు. అంటే దేవాలు మన భగవద్గీతలో చెప్పినటువంటి ఆ వాక్యాలని, ఆ అర్థాన్ని ఎవరైతే హృదయానికి పట్టించుకున్నాడో వాడికి గోవిందుడు తెలుస్తాడు. గురు అంటే వాక్యం. శాస్త్రంలో చెప్పినటువంటి, భగవద్గీతలో చెప్పినటువంటి, వేదాల్లో చెప్పినటువంటి, పరమాత్మ గురించి చెప్పబడినటువంటి ఆ వాక్యాలను ఎవరైతే అర్థం చేసుకుని హృదయానికి పట్టించుకుంటాడో వాడు గోవిందని తెలుసుకున్నాడు. మనకి విభూతి యోగంలో భగవంతుడు విభూతులు చెప్పారు. రాముని ధ్యానం చేయమని, కృష్ణుని ధ్యానం చేయమని, శంకరుని ధ్యానం చేయమని కొన్ని ఉపాసనలు చెప్పారు. మన ఆత్మని ధ్యానం చేయలేము కాబట్టి అవి మెట్లు చెప్పాడు. మనం సరాసరిగా కనుక ఆత్మని ధ్యానం చేయగలిగితే బయట రూపాన్ని ధ్యానం చేయవలసిన పని లేదు. మన ఆత్మధ్యానం చేత కాదు కాబట్టి, దాన్ని అందుకోలేకపోతున్నాం కాబట్టి, ఆత్మను సరాసరిగా మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఆ విభూతిని చెప్పాడు. బయట ఒక రూపాన్ని నామాన్ని ధ్యానం చేయవలసి వస్తాను. ఎప్పటికైనా ఈ జన్మలైనా మరొక జన్మలైనా ఆత్మను ధ్యానం చేస్తేనే కానీ ఆత్మ గురించి తెలియదు. ఉన్న దిగుతే వస్తువు దాన్ని ధ్యానం చేస్తేనే కానీ అది తెలియదు. నిజమైన గోవిందుడు ఎవరు? మన ఆత్మగానే ఉన్నాడు. దాన్ని తెలుసుకునే వరకు మనకి ప్రయాణం. అయితే ఈ ప్రయాణం చేసే ప్రయాణాలు అంటే తక్కువ సామానం వేసుకెళ్ళమన్నారు. ప్రయాణం చేయడం ఎలాగే తప్పదు, లెస్ట్ అలాగే నోర్ కంఫర్ట్. తక్కువ సామానాలతో ప్రయాణం చేయండి, ఎక్కువ సుఖంగా వెళ్ళొచ్చు. అంటే ఏమిటి? మనకు మరణం వచ్చే రోజు లోపల మనకున్న కోరికల్ని, మనకున్న సంస్కారాలని, మనకున్న వాసనని ఆ లగేజ్ తగ్గించేయమంటున్నారు. మనం మరణించే లోపల ఎక్కువ పోగేసుకుంటున్నాం సామాన్. మొత్తానికి ఎలాగైనా మీరు లగేజ్ లేకుండా ఉండలేరు. సాధ్యమైనంత వరకు తక్కువ చేయండి లగేజ్. ప్రాణం పోయే టైంకి లగేజ్ చాలా తక్కువ చేసుకోండి. లగేజ్ కనుక తక్కువ చేసుకుంటే వచ్చే జన్మలో మీకు ధ్యానం బాగా కుదురుతుంది, స్మరణ బాగా కుదురుతుంది. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, మీరు ధ్యానంలో కూర్చుంటున్నామంటే ఏం కుదురుంటారు అని అంటారు. మన ఇష్టం ధ్యానం చేయటం, లోపల ఉన్న వాసనలు అన్నీ కూడా వచ్చి ధ్యానం చేయనిస్తాయా? మనకున్న తలంపులు మనల్ని ధ్యానం చేయనిస్తాయా? ధ్యానం చేయలేవు. మన ఏదో ధ్యానాన్ని కూర్చుంటే ఒక్కో కోరిక జ్ఞాపకం వస్తాయి. నా మాట ఏం చెప్పేవాడి, ఒక తలంపు వస్తుంది, దాన్ని ఎప్పుడు సాటిస్ఫై చేస్తావు అని వస్తుంది. ఒక మాట జ్ఞాపకంచుకోండి, మీరు లోపల వాసన ఉన్నంతసేపు తలంపులు ఎవరు ఆపు చేయలేరు. మీ గురువు ఎవరైనా సరే లోపల వాసన ఉన్నంతసేపు తలంపులు ఎవరు ఆపు చేయలేరు. వాసన బట్టి తలంపు పడుతుంది, తలంపును బట్టి మాట వస్తుంది, మాటను బట్టి పని చేస్తాం. కానీ మనం స్వార్థంతో పని చేస్తాం కాబట్టి మళ్ళీ సంస్కారం పడుతుంది, ఆ సంస్కారం మళ్ళీ వాసనగా దిగడిపోతుంది పడాలి. అంటే వాసనలోంచి తలంపు వస్తాయి. అది వాసన జయించకుండా మనస్సును ఎవరూ జయించలేరు. మలిన వాసనలు మలిన జన్మలను తీసుకొస్తాయి, ఉత్తమ వాసనలు ఉత్తమ జన్మలను తీసుకొస్తాయి. మలిన వాసనను తొలగించుకోవడం కోసమే ఉత్తమ వాసనలు ప్రవేశపెట్టాలి. తర్వాత వాటంతకది రాలిపోతాయి ఉత్తమ వాసనలు కూడా. మలిన వాసనలు క్షుద్ర జన్మలను తీసుకొస్తాయి. అందుచేత మన ప్రాణ ప్రయాణ టైం వచ్చేటప్పటికీ సాధ్యమైనంతవరకు లోపలైనటువంటి ఈ వాంఛలని, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలని సాధ్యమైనంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే సాధ్యం. నిన్నకమని ఎవరు అడిగారు ఎండ అజ్ఞానం ఎలా ఉంటుందని, ఎండ ఎలా ఉంటుందని మీరు ఎప్పుడైనా చూశారా? రాముని చూశారు, మీ కళ్ళలో కూడా కనిపిస్తున్నాడు కదా రాముడు. అజ్ఞానం ఎలా ఉంటుందండి అని అడిగారు నన్ను కృష్ణ. ఏమేమి చెప్పాలండి? అది ఎలా ఉంటుందో తెలియాలి కదా పోగొట్టుకోవడం కోసం. అసలు ముందు రోగం తెలిస్తే దానికి మందు వాడవచ్చు. ఫలానా ఈ రోగానికి ఈ మందు పుచ్చుకుంటూ పోతున్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే అజ్ఞానం ఎలా ఉంటుందని. ఎలా ఉంటుందండి? మైక్రోస్కోప్ పెట్టి చూస్తే కనిపిస్తుందా? ఏమండి ఏదైనా ఇలా భూతార్థం పెట్టి చూస్తాం అనుకోండి, కనిపిస్తుంది అజ్ఞానం? మీరు ఎవరైనా చూశారు అజ్ఞానండి? ఏం లేదు. అజ్ఞానం అంటే నాలో ఉన్న పరమాత్మ నేను తెలుసుకోలేకపోవటం అజ్ఞానం. అంటే మేము అందరం అజ్ఞానంలో ఉన్నట్టు గుర్తు. అజ్ఞానం అంటే ఒక పదార్థం కాదు, ఒక భౌతిక వస్తువు కాదు. అది నాలో ఉన్న సత్య వస్తువుని, నాలో నిరంతరము ప్రకాశిస్తున్న వస్తువుని, నిత్య వస్తువుని, నిత్య వస్తువు మాత్రమే కాదు యథార్థ వస్తువుని ఉన్నదాన్ని ఉన్నట్టుగా నేను గ్రహించలేకపోవటమే అజ్ఞానం. అది అది నేను ఎవడన్న ప్రశ్నకి సమాధానం వచ్చిన రోజునే అజ్ఞానం పోతుంది. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుంటున్నాం కానీ సమాధానం అంటే దొరకలేదు. అంత లోపలికి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు మన మనస్సు. ఎందుకేతనంటే మళ్ళీ మన రాముడు ఏమైపోతాడు, మళ్ళీ మన కృష్ణుడు ఏమైపోతాడు అంటే రాముడు ఎదురుగుండా ఉండాలి, కృష్ణుడు ఎదురుగుండా ఉండాలి, శంకరుడు ఎదురుగుండా ఉండాలి, మనం అడిగిన ఇస్తా ఉండాలి, మనం పూజ చేస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడు అలా ఉండిపోవాలి, మనం ఎప్పుడు ఇలా ఉండిపోవాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆయన గ్రాండ్ చేస్తూ ఉండాలి, చల్లగా ఇలా వెళ్ళిపోవాలి. ఇదే మన జీవితం. దేవుడు ఉండాలి, మనం ఉండాలి, బోధించడానికి ప్రపంచం ఉండాలి. ఇదే మన జీవితం. ఈ మూడు ఉన్నంత కాలం ఎప్పుడూ మనం సంసారంలో ఉండవలసింది. జర్మనీ దేశంలో ఒక పెద్ద తత్వవేత్త ఉండేవారు, గొప్ప ఫిలాసఫర్, ఎంతో పండిత మనిషి. ఆయన రోజు ముసలతనం వచ్చాక శరీరం మునిగిపోయిన తర్వాత చేతిలో కర్ర పుచ్చుకుని షికారుగా ఎక్కడికో ఒంటరిగా వెళ్తున్నాడు. ఆయనకి ఏకాంతం అంటే ఇష్టం. ఏకాంతం కానీ షికారుకు వెళుతున్నాడు, ఏదో కొంత దూరం నడిచి వెళ్తాను. ఎదురుగుండా ఆధారులోనే ఎదురుగుండా ఈ తత్వవేత్తకి ఎదురుగుండా ఒక పెద్ద మనిషి వస్తున్నాడు. ఈ కర్ర ఇలాగా పొడుచుకుంటూ వెళ్తున్నాడు కదా, సరిగ్గా ఈ కర్ర ఆయనకి తగిలి ఆయన కోపం వచ్చింది. ఆ పెద్ద మనిషికి ఈ ఎంత పెద్ద తత్వవేత్త ఆయనకి తెలియదు. కోపం వచ్చి ఏమన్నాడంటే, ఎవడో రా నువ్వు, అసలు ఈ తత్వవేత్త అన్నాడు, నీ ఎవడో రా నువ్వు అంటున్నావు, నేను ఎవడనో నువ్వు చెప్పగలిగితే ఈ ప్రపంచమంతా సంసారించి నీకు ఇస్తాను అన్నాడు. ఎవడో రా నువ్వు అంటున్నావు, నేను ఎవడనో నువ్వు చెప్పగలిగితే ఈ ప్రపంచమంతా నీ కోసం సంసారించి నీకు దారపోస్తాను, నేనెవడో నువ్వు చెప్తాను. ఆడెవడో ఆడికి తెలియదు, పీడెవడో ఈడికి తెలుసు. కృష్ణ అడిగిన వాడికే వాడెవడో ఆడికి తెలియదు. నువ్వు ఎవడో రా అంటున్నాడు, నేను ఎవడనో నువ్వు చెప్పు, నువ్వు చెబితే ఈ భూమి అంతా కూడా సంపాదించి నీకు దారపోస్తాను, నీకు దానం ఇస్తాను. ఇంకేదంటే నేను ఎవడనో తెలిస్తే కానీ మనకు స్వరూప దర్శనం కాదు. ఈ దేహాలు ఇలా వస్తాయి, దేహాలు పోతాయి. అహంకారం ఉన్న చేతి దేహాలు వస్తూనే ఉంటాయి. ఎందు చేత అహంకారానికి దేహం కావాలి. మీరు ఒక్కడ జ్ఞాపకం ఉంచుకోండి, అహంకారం ఎప్పుడు ఏదో రూపం గురించి ఆలోచిస్తుంటే మీ అనుభవంలో ఉందో లేదో చూస్తాం. అది దేవుడు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా సరే అహంకారం ఎప్పుడు ఒక రూపాన్ని పట్టుకుని రూపం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందుచేత అహంకారానికి రూపం కావాలి కాబట్టి అహంకారం ఉన్న చేపు రూపాలు అలా వస్తూ ఉంటాయి. మన కళ్ళ కనిపిస్తున్నటువంటి ఈ లోకాన్ని, మనం పూజిస్తున్న దేవుడిని, ఈ అన్నింటినీ కూడా మన అహంకారం కల్పించింది. ఈ నేను నేను అహంకారం ఇవన్నీ కల్పించింది. జీవుడిని అదే కల్పించింది, లోకాన్ని అదే కల్పించింది, దేవుడిని అదే కల్పించింది. జ్ఞాని లక్షణం ఎలా ఉంటుంది, అజ్ఞాన లక్షణం ఎలా ఉంటుంది? జ్ఞానికి ఏమైనా కొమ్ము వస్తాయా? జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి?
అజ్ఞానికి ఎప్పుడూ ఈ నేను గుర్తులో ఉంటుంది, జ్ఞానికి మచ్చు కూడా ఈ నేను గుర్తుండదు. ఇద్దరికి అదే తేడా. పెద్ద పాండిత్యం ఉంటే జ్ఞానం యొక్క లక్షణం కాదు, ధనం జ్ఞానం యొక్క లక్షణం కాదు, మహిమలు జ్ఞానం యొక్క లక్షణం కాదు, ఏదో ప్రపంచంలో కొన్ని గొప్ప కార్యాలు సాధించడం జ్ఞానం యొక్క లక్షణం కాదు. ఏది జ్ఞానం యొక్క లక్షణం? నేను నాది అనేది ఎవరికి ఎప్పుడు గుర్తు ఉండదో వాడు జ్ఞాని. 24 గంటలు నేను నాది రెండు ఎవడైతే మర్చిపోదో వాడు అజ్ఞాని. అంతేకాని జ్ఞానికి కొమ్ములు ఏమి రావు. మనం చూడండి, నేను నాది అనేది నిరంతరం మనకు స్మరణలో ఉంటాయి, మనకు అజ్ఞానం ఉన్నట్టు లేదు. జ్ఞానికి నేను నాది అనేది వాడి స్మరణలోనే ఉండదు, వాడు జ్ఞాని. జ్ఞానంలో ఉన్నా ఇంకా భగవద్గీత చెప్పక్కర్లేదు, గవర్నమెంట్కి వారే చూసుకోండి, పైకి చూడకండి బయటకు చూడండి, వాసలకు చూసుకోండి. ఇంకా ఇది ఏడు బయట లేదు, లోపల ఉంది. పై చూస్తే కనపడదు, బయట చూస్తే కనపడదు, లోపల చూడాలి. ఎందుకంటే మనకు లోపలికి వెళదామంటే మన కోరికలు అంగీకరించు, అంగీకరించు కాబట్టి మన కోరికలు లోపలికి దిగనవటం లేదు కాబట్టి మనం అసలు వస్తువే లేదనుకుంటున్నాం, పరమార్థమే లేదనుకుంటున్నాం. ఇది విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మోక్షం ఇప్పుడే వరిస్తుంది, ఇది ఇప్పుడే వస్తుంది, ఎక్కడో వస్తుందని అలా ఊహించుకోకండి. ఆత్మ తప్పించి మిగతా అన్నీ మానవుడు యొక్క మానసం కల్పించిన ఆత్మ సదా హృదయంలో ప్రకాశిస్తున్నది. చెట్టు నుంచి ఆకులు ఎలా రాలిపోతాయో అలాగే ఎవరిలోంచి ఎవరి మనస్సులోంచి వాసనలు రాలిపోయో వాడి మనస్సు అప్పుడు ఆ క్షణంలో ఆత్మాకారం చెందుతుంది. చెట్టు ఆకులను ఎలా విడిచిపెట్టేస్తుంది, ఎవడు మనస్సులోంచి ఎవడు హృదయంలోంచి ఉన్న వాసనలు రాలిపోయో ఆ క్షణంలో ఎప్పుడో కాదు ఆ క్షణంలో వాడు ఆత్మాకారం చెందుతుంది. ఇప్పుడు మీరందరూ మోక్షంలోనే ఉన్నారు, మోక్షంలోనే ఉన్నాం, మోక్షం కోసం వెతుక్కుంటున్నాం. ఇదే మాయ, మోక్షంలోనే ఉండి మోక్షం కోసం వెతుక్కుంటున్నాం, మోక్షం కోసం ప్రయాణం చేయాలనుకుంటున్నాం. ఎంత మాయ చూడండి, ఇదే ఈశ్వరుని యొక్క లీల. పూర్వజన్మల్లో దేహభావనతోటి మనం చేసిన కర్మను బట్టి, మనం చేసిన పనిని బట్టి దూడను కట్రాడి కట్టేసినట్టు మనం అందరం కూడా మన కర్మనే తాగుతూ మనం మెడకేసి కట్టేశాడు ఈశ్వరుడు. దూడను కట్రాడి కడతాం చూడండి, అలాగే మన వాసనతోటి మనల్ని కట్టేశాడు, అదే ఈశ్వరుడు చేసేసాడు. మన వాసనలో తాడికెళ్ళి తయారు చేసి మన పీక్ కట్టేశాం. అందుకే మనకి దేహభావాన్ని విడిచిపెట్టాం. వాసన ధ్యానం చేస్తూ, వాసన స్మరిస్తూ వాసన ఎవడు దాటి వెళ్ళారు. సోదర మహాశయ, ఒక చిన్న విషయం మీరు జ్ఞాపకం ఉంచుకుంటే ఏమిటి అనక్కర్లేదు. మనందరికీ అత్యంత ప్రీతి నా అహంకారం, నాకు అత్యంత ప్రీతి నా రాగద్వేషాలు, నాకు అత్యంత ప్రీతి. మీరు ఎన్ని గ్రంథాలు చదవండి, ఎన్ని యాత్రలు చేయండి, ఎన్ని ఉపన్యాసాలు వినండి, ఎంతమంది గురువులు సేవించండి, దానాలు చేయండి, భోగాలు అనుభవించండి, ఎంత చేసినా ఈ ఒక్క విషయం మీరు మర్చిపోతారు. అహంకారంతో ఆత్మను అనుభవించలేదు, అహంకారంతో ఆత్మను అనుభవించలేదు, అహంకారం యొక్క అనుభవానికి ఆత్మ దొరకదు. ఆత్మలో మీరు ప్రవేశించాలంటే అహంకారాన్ని వదిలే తీరాలి. అహంకారాన్ని వదలకపోతే ఆత్మ అనుభవం ఎవరికీ రాదు. ఎంత గొప్ప పండితులు కూడా సాధ్యం కాదు. అహంకారంతో ఆత్మని అనుభవించిన వాడు ఎంతవరకు సృష్టిలో ఎవడైనా ఉన్నాడా? అహంకారాన్ని విడిచిపెట్టకుండా ఆత్మ అనుభవంలోకి తెచ్చుకున్నవాడు, ఆత్మ అనుభవించిన వాడు, అహంకారాన్ని విడిచిపెట్టకుండా ఆత్మను తెలుసుకున్నవాడు ఇంతవరకు సృష్టిలో ఎవడైనా ఉన్నాడా? ఎందుకు మీరు ప్రశాంతంగా కూర్చుని విషయాలు మీరు ఎందుకు ఆలోచించారు? బయట గుళ్ళోకి వెళతాను, జాగ్రత్తగా వినండి. అక్కడ గుళ్ళోకి వెళ్ళి గుళ్ళు అలా దేవుని చూస్తుంది. ఇది బట్టి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు చూడండి, చాలా మంది దేవుని చూస్తారు, అలాగా దేవుని చూసి ఇలా కళ్ళు మూసుకుంటారు. నేను చెప్పింది నిజమా అబద్ధం? ఎదురుకుండా బొమ్మ కనిపిస్తుంటే కళ్ళు మూసుకోకుండా, ఎదురుకుండా బొమ్మ కనిపిస్తుంది కదా, ఏదో బొమ్మ. కాశీలో చదువుకున్న ఒక పెద్ద మనిషి అన్నాడు నా దగ్గర, ఎవరు మీరు విశ్వేశ్వరుడు గుళ్ళోకి వెళ్ళారు కదా కాశీలో చాలా కాలం చదువుకున్నారంటే, మీ విశ్వేశ్వరుడు గుళ్ళోకి వెళ్ళామనుకున్నది రాయం కదా అన్నాడు. అది నీకు రావాలనుకోండి, భక్తులు రావాలనుకోవడం లేదు, భక్తి ఉద్దేశం శివుడనే వెళుతున్నారు ఇంతమంది అని చెప్తారు. ఇంతమంది కాశీ వెళ్తున్నారంటే అది రాయని వెళుతున్నారు. కానీ ఇంతమంది ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కాశీ వెళుతున్నారంటే అది రాయని వెళుతున్నారా శివుడనే వెళుతున్నారా దేవుడనే వెళుతున్నారు? రావనుకుంటే ఇంత దూరం వెళతారంటే డబ్బులు ఖర్చు పెట్టి శంకరుడు అనే భావన మీద వెళుతున్నారు. అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏమిటి? మనం ఏ గుళ్ళోకి వెళ్ళినా ఇలా గుళ్ళోకి చూసి కళ్ళు మూసుకుంటాం. మనకి ఎవరు చెప్పరు కళ్ళు మూసుకోమని, కానీ మనంతరూ మనమే కళ్ళు మూసుకుంటాం. దాని అర్థం ఏమిటంటే ఆ దేవుడు మనకు తెలియకుండానే మన మనసును అంతర్ముఖం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాడే దేవుడు. నన్నేం చూస్తారా, నీ లోపలకు చూసుకో, నీ లోపల ఉన్నాను, నీ కళ్ళు మూసుకో, మనస్సు మూగి, మనస్సు మూసుకు లోపలకు పంపు. నేను బయట నువ్వు అని అబద్ధమే, నీ లోపల నువ్వు అని నిజమే. నేను ఆ లోపలకు చూసుకోవటం కోసం ఆ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అది మనకు తెలియకుండా కళ్ళు మూసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం. ఈ రెండే అలవాటేని మనకి. ఇంకా మనస్సు మూసుకోవటం అలవాటు అవ్వలేదు. ముందు కళ్ళు మూసుకోవటం, నోరు మూసుకోవటం అలవాటు చేసుకుంటే కొంతకాలానికి ఎప్పుడైనా అలవాటు అవుతున్నాము మనస్సును మూసుకోవటానికి. ఒక విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మనస్సు అనగకపోతే, మనస్సులో ఉన్నటువంటి నలుగు తొలక్కపోతే పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి దారే కనుక. పరమాత్మ యొక్క అస్తిత్వాన్నే మన మనస్సు నమ్మదు. చూడ బుద్ధికి పరమాత్మ ఉన్నాడని కూడా గోచరించదు. బుద్ధి సూక్ష్మం అయితేనే పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని అంగీకరిస్తాను. మనం కూర్చుంటున్నాం, ధ్యానం చేయడానికి కూర్చుంటున్నాం, బయటికి వెళ్ళిపోతుంది అంటారు సార్. ఎందుకు వెళ్ళిపోతాడు బయటికి మనస్సు? మనకు భోగం అనిపించాలనే వాంఛ మన లోపల ఉన్న వాసన మనకు లోపల ఉన్నప్పుడు మనస్సు బయటకు వెళ్ళిపోతాం. అందుకు భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పారంటే దాన్ని వైరాగ్యం చేసి ఆగు చేయమన్నారు. మనస్సు బహిర్ముఖం ఎందుకు అవుతుంది నీకు? నీకు భోగ దృష్టి ఉంది కాబట్టి బహిర్ముఖం అవుతుంది. అంటే వైరాగ్యంతో ఆగు చేయమన్నారు. తర్వాత ఏం చెప్పాడు? అభ్యాసం అని చెప్పాడు. నువ్వు ముందు మనస్సుని విత్తరవిడిగా బయటికి వెళ్లకుండా వైరాగ్యంతో ఆపు చేస్తే మనస్సుకి నిలకడ కలుగుతుంది. ఆ నిలకడ కలిగిన మనస్సుని, ఏకాగ్రమైన మనస్సుని అది హృదయం ప్రాక్టీస్ అంటారు. దాన్ని వైరాగ్యమే మనస్సు బహిర్ముఖం అవ్వకుండా ఆపు చేస్తుంది. మనస్సు హృదయం వైపుకి ప్రయాణం చేయడం కోసం అభ్యాసం ఉపయోగపడుతుంది. అది వైరాగ్యం, ఇది అభ్యాసం. అంటే ఈ రెండు ఎవరికైతే ఉన్నాయో సాధకుడికి వాడు సఫలీకృతులు అవుతాడు. వాసుదేవ స్వరూపం అంటే ఏంటి? ఆత్మస్వరూపం. వాడు వాసుదేవ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఆత్మని ధ్యానం చేయటం ద్వారా వాసుదేవ కోరుకుంటాం. కోరిక ఎందుకు వస్తాము నాకు? ఏదో సుఖం అనుభవించడం కోసం. అంటే నా లోపల సుఖం లేదమ్మా. నాకు నిజంగా లోపల శాంతి జరిగితే, సుఖమే కనుక జరిగితే, మీరు ఏదైనా ఒక కేవలం ఒక ఎర్రచేమని పట్టుకుని మీరు ఏదైనా సంస్కారం వస్తే పడేది అది కలుగుతుందండి. అక్కడి నుంచి అదేవిధంగా మీ హృదయంలో ఉన్నటువంటి సుఖం, మీ హృదయంలో ఉన్నటువంటి శాంతి మీకు దొరికే వరకు మీ మనసు బయటకు వస్తాం. మనసు బయటకు పోతా ఉంటుంది. నాకు శాంతి కనుక దొరికితే నా మనస్సు బయట సుఖం వెతకడం కోసం ప్రయత్నం చేయదు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. బయట సుఖం కోసం, బయట భోగం కోసం మనస్సు వెతుకుతానంటే ఆ మనిషికి లోపల శాంతి కానీ సుఖం కానీ దొరకలేదన్నట్టు గుర్తు. లోపల మీకు శాంతి దొరికితే, లోపల మీకు కనుక సుఖం దొరికితే మీకు దేవుడితో కూడా పని లేదు. ఆత్మ విషయం అటు ఉంచండి. అంత దూరం వెళ్ళొద్దు. మనం దగ్గర విషయాలు చెప్పుకున్నాం. గుణాన్ని ఎవరు సంపాదిస్తున్నారండి? మంచి మంచి పచ్చటి గుణాలు సంపాదించడం కోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? మనం వివేకానందను గౌరవిస్తున్నాం, ఆయన కంటే తెలియని వాళ్ళు ఎవరు లేరా? మనం రమణస్వామిని గౌరవిస్తున్నాం, ఆయన కంటే మేధావులు ఎవరు లేరా? ఎందుకు గౌరవిస్తున్నాం? అపూర్వమైనటువంటి ఆ ఉదాత్తమైనటువంటి ఆ గుణ సంతలను చూసి మనం వాళ్ళని గౌరవిస్తున్నాం. వాళ్ళ ప్రకారం మనం ఇళ్లలో పెట్టుకున్నాం. వాళ్ళు తెలివితేటను బట్టి, వాళ్ళకంటే తెలియని వాళ్ళ సృష్టిలో అనేక మంది ఉన్నారు. కేవలం తెలివితేటను బట్టి వాళ్ళని మనం గౌరవిస్తుంటారు. వాళ్ళకున్న గుణ సంపదలు బట్టి ఏంటంటే, దైవీ గుణాలు కనుక మనం సంపాదించుకుంటే ఆ దైవీ గుణాలు మన ఆత్మను తెలుసుకోవడానికి సహకరిస్తాయి. ఏమి చెప్పండి, మనం రాగద్వేషాలు విడిచిపెట్టాం. సోదర మహాశైలరా, సోదర మహాశైలరా, ఆత్మజ్ఞానం త్యాగం చేయలేని వాడికి ఎవరికి కలగదు, కలగదు, కలగదు. నీ దేవతను ఆరాధించడం కాదు నీ ప్రవారం, త్యాగం చేయని వాడికి ఈ లోకంలోనే కాదు పరలోకంలోనే కాదు త్యాగం చేయని వాడికి ఎవరికి ఆత్మ దర్శనం ఇవ్వదు, ఆత్మ గోచరించదు, తన స్వరూపాన్ని మన చేతికి అందనివ్వదు, దాని గురించి అవగాహన మన మనస్సుకు కలగదు, ఆత్మ సాక్షాత్కారం, సత్య సాక్షాత్కారం మనకు కలగదు. ఎప్పటి వరకు మనం త్యాగం చేసేవారు? ఏది త్యాగం? మనకున్నటువంటి వాసనే, మనకున్నటువంటి కోరికలని, మనకున్నటువంటి భాగదృష్టిని త్యాగం చేసే వరకు, చివరి కోరిక వరకు త్యాగం చేసే వరకు, ఆత్మజ్ఞానం కలదనే కలదు. మీరు ఈ గ్రంథం చదవండి, మీరు బైబుల్ చదువుతున్నారా, గీత చదువుతున్నారనే కాదు. ఏది మనకున్న వాంఛని, ఒక్క వాంఛని త్యాగం చేయగలం? అసలు దేవుని ప్రార్థన చేయటమే అసలు మనకున్న వాంఛల్ని పెంచుకోవడం కోసమే దేవుని ప్రార్థిస్తుంటే మనకి జ్ఞానం కలుగుతుందని ఎవరంటారు? ఎవరన్నారు మనకి జ్ఞానం కలుగుతుంది? ఎవరు చెప్తారు? త్యాగి కాని వాడికి జ్ఞానం కలగనే కలగదు. ఆడంబర జీవితం, బుద్ధులు ఆడంబరం, నడవడికలు ఆడంబరం. ఈ ఆడంబర జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళకి జ్ఞానం ఎంతో దూరమవు. నిరాడంబరుడికి జ్ఞానం కలగదు. మాటలో నిరాడంబరం, శ్వాసలో నిరాడంబరం, దైనందిన జీవితంలో నిరాడంబరం, మనస్సు చల్లబడిన వాడికి ఆత్మ దర్శనం. ఎవరైతే తనకున్న జీవ లక్షణాలను త్యాగం చేశాడో వారికి మాత్రమే జ్ఞానం. మన మాట వదిలేని ప్రజాసేవ చేసేవాళ్ళు కూడా ఈ నేను మర్చిపోవాలి. ఎందుచేత ఈ ప్రజాసేవ కూడా నేను అలంకరించుకోవడం కోసం, ఈ నేను గొప్ప కోసం, అది కూడా నేను పోగొట్టుకోమని భగవంతుడు చెబుతాంటే నేను అలంకరించుకుంటే జ్ఞానం కలుగుతుందా? నేను మర్చిపోయి జీవితంలో ఎప్పుడైనా ఏదైనా పని చేశాను, నేను అనే శబ్దాన్ని మర్చిపోయి, నాది అనే శబ్దాన్ని మర్చిపోయి జీవితంలో ఎప్పుడైనా ఒక చిన్న పని చేశామని ఒక చిన్న పని. మానవుడు ఏం చేస్తాడంటే ఎవరికి ఇష్టమైన పని వాడు చేస్తాడు, మంచి పని చేస్తాడు. ఎవరికి ఇష్టమైంది అది వాడు కష్టమైన చేస్తాడు. కానీ తన ఇష్టాన్ని వదులుకుని మంచి పని చేయడానికి శక్తి మనకు కారకం. ఇది మా అనుభవం విషయం. ఇలా ఒక మేస్టర్ ఉంది వారు తిరుగుడు నమ్మరాలు. అసలు భగవాన్ దగ్గరికి జరతంలో స్కందాసనం ఉండదు. మనం 2 నెలల నుంచి వెళ్తున్నాం, ఏం ఉపకారం జరగలేదు. 2 నెలల నుంచి వెళ్తుంటే ఏం ఉపకారం జరగలేదు అని మానేశాడు. 3 నెలలు మానేశాడు, ఇంచుమించుకు 100 రోజులు మానేశాడు. బలం ఉంటాడు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు. కానీ 100 రోజుని భగవాన్ దగ్గరికి వెళ్ళి మనం 100 రోజులు ఏం మానేశాడు, మళ్ళీ చూడాలనిపిస్తుంది. 100 రోజులు మానేశాడు, మళ్ళీ వెళ్ళారు భగవాన్ దగ్గర సందర్శనం. భగవాన్ చూశాడు, భగవాన్ నేను చూడాలండి వచ్చాను అని కళ్ళంత నీళ్ళు పెట్టుకున్నాడు. ఎందుకు కళ్ళంత నీళ్ళు పెట్టుకున్నాడు? చాలా కాలం ఎందుకు చూశాను, మరి ఎందుకు రాలేదు? ఆయనకు తెలిసి వీడు ఎందుకు రాలేదు? నువ్వు 100 రోజులు అయింది ఇక్కడికి వచ్చి, నువ్వు ఎందుకు రాలేదు? ఈ 100 రోజుల నుంచి నీ దగ్గరికి 2 మాసాలు తిరిగాను, నాకేం కలిసి రాలేదు. తన కళ్ళని దీటి పెట్టుకున్నాడు. ఇలా చెబుతూ లాభం రాలేదు నిజమే, ఈ 100 రోజులు మానేసిన ఎందుకు నష్టం తెలుస్తాను కదా, వచ్చిన నష్టం ఏంటంటే నేను తెలుస్తాను కదా. అసలు విషయం ఏంటంటే మహాత్ముని దర్శనం చాలా ప్రధానం. వాళ్ళు మనతో మాట్లాడక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు, మనకి దర్శనం అది ఎంత పని చేస్తుందో మనకు తెలియదు. అది జన్మ జన్మాంతరాల్లో ఎప్పుడో మనల్ని తీసుకుని మన స్వరూపాన్ని మనకు పట్టిస్తుంది ఒక దర్శనం. ఇంకా వాళ్ళ చూపు మన మీద పడిపేస్తారు, నేను వస్తాను ఇంకా చూపు చాలు గొప్ప ఇష్టారు. మన సొంత ప్రయత్నం మీద, మన సొంత కారాల మీద ఎంతో కష్టపడి ఎన్నో ధ్యానాలు చేసి, ఎన్నో జపాలు చేసి, ఎన్నో పూజలు చేసి, మన చేతితో మనం లాక్కోలేని కోరికలు కూడా కాలి రాలిపోతాయి. మహాత్మ యొక్క దర్శనం అంటే తను మహాత్ముడు ఏమి చెప్పక్కర్లేదు. వాడు అస్తిత్వం చాలా, వాడు ఉనికి చాలు, వాడు దేహం ధరించి ఉంటే చాలు, అంతకంటే ఏం మాత్రం. వాళ్ళు మాట్లాడక్కర్లేదు, ఉపన్యాసాలు చెప్పక్కర్లేదు, పుస్తకాలు రాయక్కర్లేదు. ఎందుచేత మనం ఏ వస్తువు కోసం వెతుక్కుంటున్నాము, ఏ వస్తువు కోసం చదువుకుంటున్నాము, ఆ వస్తువు వాడు అయ్యి ఉన్నాడు. ఆ చదువు వాటి చూపు మన మీద పడితే మన బాధలన్నీ కలుగుతాయి. నువ్వు సాధన చేసి సాధించలేము. వంగా నెల్లి దర్శనం చేయగానే భగవాన్ ఏమంటున్నారు? సాధు దర్శనం దొరకము. వారిని తరచు దర్శించడం మంచిది. వారు బట్ట వేసి సిద్ధం చేసి ఇస్తారు. జ్ఞానికి లోకం అంతా కూడా రమణాశ్రమం అంటే ఆ 4 గోడల మధ్య ఆశ్రమం. లోకం అంతా రమణాశ్రమం, వాడే జ్ఞానం. ఎవరికైతే జ్ఞానంతో కరోక్ష ఉంటుందో వాళ్ళందరూ కూడా జ్ఞానుల ద్వారా లబ్ధి పొందుతారు, లాభం పొందుతారు. మీకు జ్ఞానం ఎందు అపేక్ష ఉందనుకోండి, మీరు జిజ్ఞాస ఉందనుకోండి, తప్పనిసరిగా మీకు మహాత్ముల ద్వారా మీరు ఎక్కడ ఉన్నా ఏ మూలన మీకు సహాయం అందుతుంది. వీడికి అపేక్ష ఉంటే చాలా మొత్తం అటు తిప్పి తీస్తారు. ఇప్పుడు రమణస్వామి ఉన్నారని కొన్ని గారికి, అతను రామకృష్ణుడు, వారి చుట్టూరు ఉన్న వాళ్ళకే జ్ఞానం వస్తుంది, ఎవరికి రాదనుకోకండి. మీరు వాకులో ఏ మూలం ఉన్నప్పటికీ జ్ఞానం ఎందు అపేక్ష ఉంటే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు పొందిన స్థితిలోంచి వాళ్ళు తప్పనిసరిగా లాభాన్ని పొందటానికి ఆ వాటా వాళ్ళందరికీ అందుతానంటుంది. ఏ మూలం ఉన్నారు అది జ్ఞానం యొక్క గొప్పతనం. జ్ఞానం ఏంటంటే పరమేశ్వరుడు. జ్ఞానం యొక్క అనుగ్రహం ఎవరికైనా ఉంటే వాడి పెద్ద ప్రయత్నం ఏం అక్కర్లేకుండా వాడికి జ్ఞానం లభిస్తుంది. అసలు జ్ఞానం ఎందు ప్రేమ కలగటమే చాలా కష్టం. మన మనస్సు ఇంకా అంతర్ముఖం అవుతుంది. అంటే జ్ఞానం ఏమిటి? జ్ఞానం యొక్క అవనత్యం, జ్ఞానం యొక్క విశేషం. ఈ లోకంలో మీకు చెప్పే వాళ్ళు ఎవరు లేరా అని ఆచార్య స్వాములు. అంటే జ్ఞానం అన్నా, మోక్షం అన్నా, ఆత్మ అన్నా, స్వర్గరాజ్యం అన్నా, ఇవన్నీ ఒకటి. జ్ఞానం యొక్క అవనత్యం ఈ లోకంలో మీకు చెప్పే వాళ్ళు ఎవరు లేరా అని ఆచార్యస్వాములు. మీకు ఎంత దుఃఖం ఉన్నా సరే జ్ఞాని యొక్క సమక్షంలో కూర్చుంటే దుఃఖం అంతా కలిగిపోతుంది. అలా కలగకపోతే వాడు జ్ఞానే కాదు. మీకు ఎంత దుఃఖం ఉన్నా సరే జ్ఞానిని చూసి రెడ్డికి మీ దుఃఖం చల్లారిపోవాలి, వాడు జ్ఞాని. మీ మనస్సు అంతర్ముఖం అవుతుంది, వాడే గురువు. ఎవరిని చూస్తే మీ మనస్సు అంతర్ముఖం అవుతుందో వాడే గురువు. ఇంకొక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి, వైకుంఠానికి మీరు వెళ్ళినా అది స్వప్నమే, కైలాసానికి వెళ్ళినా అది స్వప్నమే. నిద్రలు ఒక కళ వస్తుంది మనకి, మీ దేహం మంచం మీద ఉంటుంది, మరి మన మనస్సు ఇంకో దేహాన్ని కల్పిస్తుంది, ఆ దేహంతో మనం కలకత్తా వెళ్ళినట్టు స్వప్నం వస్తుంది. ఇంకోటి కాదు, మనస్సు ఇంకో దేహాన్ని కల్పిస్తుంది, మనం కలకత్తా వెళ్ళినట్టు స్వప్నం వస్తుంది మనకు. ఆ దేహంతో కలకత్తా వెళ్తాం, కలకత్తా చూస్తాం, వచ్చేస్తాం. భగవాన్ చెప్పే విషయం ఏమిటంటే ఈ దేహానికి ఆ దేహానికి తేడా లేదన్నారు. మెరుపు వచ్చాక ఆ దేహం ఏమైపోయిందని ఎవరైనా వెతుకుతారని అడిగారు. మెలికి వచ్చాక ఆ దేహం ఎక్కడుందని వెతుకుతాడు. అసలు ఇంకెట్టు వెతకడేది,
అదంతా అబద్ధం.
ఈ దేహంలో ఉండగా ఎవరికైతే ఆత్మ దర్శనమైందో, ఎవరికైతే జ్ఞానం కలిగిందో, ఆ స్వప్న దేహం ఎటు ఉండదు. ఈ దేహం కూడా అలాగే కనిపిస్తున్నాడు జ్ఞానికి, వాడు జ్ఞానం. అంటే భాగవతంలో ఏమని చెప్పాడంటే, దీనికి ఉదాహరణ, చాలా బాగా మత్తిగా తాగిన వాడికి దేహం మీద బట్టం పడేది వాడికి తెలియదు. జ్ఞానికి కూడా తన దేహం ఉందో లేదో అన్న సంగతి చూడడానికి, దేహం ఉండొచ్చు ఊడిపోవచ్చు, వాడి అస్తిత్వానికి భంగం లేదు వాడి, అంటే దేహస్థితి వాడికి ఏం సంబంధం. జ్ఞానికి నీవు నేననే భేదం లేదు. ఇంకే నేనున్న వాడికి నీవు ఉంది, నేను లేని వాడికి నీవు ఉంది. జ్ఞాని ఎదుటి వాడికి నేను ఉపకారం చేస్తున్నానే భావన కూడా వాడికి ఉండదు. ఇంకెదు వాడికంటే వేరుగా నేను వేరు కాదు. నిన్ననే ఎవరు అడిగారు, ఏమండి విష్ణు ద్రోణాచార్యుడు వాడు మరణించారు, నువ్వు యుద్ధం చెయ్యి, నీకు జయం కలిగితే గౌరవం కలుగుతుంది. కృష్ణుడు చెప్పాడు గీతలో, వాడు మరణించారు, విష్ణుడు ద్రోణాచార్యుడు వాడు మరణించారు, నువ్వు యుద్ధం చేసి గౌరవం సంపాదించుకున్నాడు, ఏంటి ఏం మాట్లాడు. ఇంకా భగవద్గీత చెప్పారు కదా, ఇప్పుడు బతుకున్నారు కదా మరణించడం, బతుకుండా మరణించారని చదవడం ఏంటండి. అంటే ఏమిటంటే, ఆ యుద్ధంలో దైవ సంకల్పం ప్రకారం, భగవంతుడి సంకల్పం ప్రకారం భీష్ముడు ద్రోణాచార్యుడు మూడు మరణించవలసింది ఉండదు. అర్జునుడు యుద్ధం చేసిన యుద్ధం చెయ్యకపోయినా మరణిస్తారు వాళ్ళ యుద్ధం, వాళ్ళ శరీరాలకు పడిపోవలసినటువంటి యోగం. మనకి మరణం వచ్చేటప్పుడు ఈ దేహం ఏ రోజునైతే మరణించాలో ఆ రోజున ఎక్కడున్నప్పటికీ ప్రాణం పోయే తీరుతుంది. ఆ ఈశ్వర సంకల్పం ప్రకారం ఈ దేహం ఎప్పుడు రావాలో, ఎంతకాలం ఉండాలో, ఏ రోజున ఈ దేహం పడిపోవాలో ఆ రోజున పడిపోతుంది. బిర్లా గారికి ఒక అనుమానం ఉండేది ఎప్పుడు, ఆయన ఎక్కువ ప్రయాణాలు చేసేవాడు. ఆయన ఒకటి చెప్పేవాడు, నేను ఎక్కడ నా దేహం పోయినప్పటికీ నా దేహాన్ని మళ్ళీ ఢిల్లీయో బొంబాయో తీసుకురాకండి, ఏ ఊళ్ళో నా ప్రాణం పోతే ఆ ఊళ్ళో దహనం చేసేయండి. మరి విమానాలు ఎక్కించకండి శవాంగం, మరి ఆయనకి మనసులో ఏముంది మనకు తెలియదు. సరిగ్గా ఆయన మనసులో ఏముందో అలాగా దేహం లంగరలో పోయింది. అంచేత వాళ్ళకి గణబలం ఏమి ఉన్నప్పటికీ, కాశీ తీసుకొచ్చి దహనం చేయగల శక్తి ఉన్నప్పటికీ ఆయన కోరిక ప్రకారం లండన్లోనే దహనం చేస్తారు. అంచేత మనం ఎక్కడ ఉన్నప్పటికీ ఒక భీష్ముడికి ద్రోణుడికి కాదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఒక అర్జునుడు యుద్ధం చేయడనుకోండి, ఆ రోజున ప్రాణం పోయే తీరుతుంది ద్రోణాచార్యుడికి భీష్ముడికి కూడా. అర్జునుడు యుద్ధం చేయకపోయినా పోతుంది, ఇంచేత భారత యుద్ధం జరగాల్సి ఉంది, వీళ్ళకి ఆ యుద్ధంలో ప్రాణాలు పోవలసి ఉన్నాయి. అంటే యుద్ధం చేసేవా చేయలేదని కాదు, ఇంకే పలాన భారత యుద్ధంలో అర్జునుడు గొప్ప యుద్ధం చేశాడని గౌరవం నీకు వస్తుంది. అంటే సృష్టి అంతా కూడా ఈశ్వర సంకల్పం ప్రకారమే జరుగుతుంది, ఈశ్వర యొక్క ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. కానీ రమణ మహర్షి ఏమి సాధన చేస్తారని జ్ఞానం వచ్చింది చెప్పండి. ఇప్పుడు మీరు చేస్తున్న సాధన ఆయన చేశాడు, మీరు ఎంతో కష్టపడుతున్నారు కదా, అది ఏమి సాధన చేస్తానికి జ్ఞానం కలిగింది చెప్పండి. ఆయన పారాయణం చేయలేదు, పూజ చేయలేదు, ఒక నోవు నేయలేదు, ఏమి చేయలేదు, మరి ఎవరు కలిగిందని జ్ఞానం. పరబ్రహ్మ గురించి నేను ఎప్పుడు వినకుండానే కనీసం అది ఉందని తెలియదు, దాని గురించి ఎప్పుడైనా కనీసం వినకుండానే వస్తువుని పొందే అన్నాడు. ఏది ఎవరో ఎవరు సహాయం వల్ల పొందాడు, ఈశ్వరుడు సహాయం. జ్ఞానం మాట అందించండి, ఈశ్వరానుగ్రహం లేకపోతే మనకి ద్వైత బుద్ధే పోదసలు, ఈశ్వరుడు వేరు నేను వేరే భావమే పోదసలు. ఈశ్వరానుగ్రహంలో మటుకే మనకు అద్వైత బుద్ధి పడదు. ఈశ్వరానుగ్రహం లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ద్వైత బుద్ధి బయటకు పడదు. ఒకసారి సంవత్సరాలు ఒంటరిగా కూర్చున్నాడు కొండ మీద, ఆ శాస్త్రాద్రి వెళ్ళి భగవాన్ దగ్గర, స్వామి స్వామి నాకు ఎంతసేపు అరుణాచలేశ్వరుడికి నమస్కారం చేయాలని, ఆయన జపం చేయాలని, అరుణాచలేశ్వరుడికి పూజ చేయాలని, ఇదంటేనే నాకు చాలా ఇష్టం అన్నారు. ఎవరు శాశాద్రి, నాకు ఈ పూజ చేయటం ఇష్టం అని శాశాద్రి అన్నారు. భగవాన్ గారు మీరు పూజ చేయటం బాగా ఇష్టమే, పూజ చేసేవాడెవడు, ఈ చేయించుకునేవాడెవడు, ఈ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఇద్దరు ఎవరు, ఆ పూజ శాశాద్రి అన్నారు. అదే నాకు తెలియటం లేదు, నాకు చెయ్యాలనుంది ఆయన చేయించుకుంటున్నాడు, నాకు దండం పెట్టాలనుంది ఆయన దండం పెట్టించుకుంటున్నాడు, కానీ దండం పెట్టేవాడు ఎవడో పెట్టించుకునేవాడు ఎవడో ఆ చిక్కేది అవ్వటం లేదు. అది భగవాన్ గారు వాళ్ళిద్దరు ఎవరో ముందు పట్టుకోవాలి అంటే అదే నాకు తెలియటం లేదు, నాకు ఇదే ఇష్టం, నాకు ఇలా దండం పెట్టిపోవడం ఇష్టం అని తలంచుకుని వెళ్ళిపోయాడు శేషం. రైతు బుద్ధి పోవటం ఎంత కష్టం, ఆజ్యధారయం శ్రోతశాస్త్రం సరళ చింతన విరళ తహపరం. జ్ఞానం ఎలా సాగాలో భగవాన్ చెబుతున్నాడు, ఆజ్యధారయ నీటి ధార వలె, శ్రోతస్వస్థనం నీటి ప్రవాహం వలె, ఆజ్యధారయ నీటి ధార వలె, శ్రోతస్వస్థనం నీటి ప్రవాహం వలె జ్ఞానం సాగాలి. అది మన జ్ఞానం ఇలా కూర్చునేందుకు చాలు, మళ్ళీ కలిపి చేయాల్సింది ఇలా ఒక 10 నిమిషాలు కూడా మనం ధ్యానం చేయలేము. రామకృష్ణ పరమహంస శిష్యుడు బ్రహ్మానంద స్వామి 16 గంటలు విశ్వాసం రామకృష్ణ పరమహంస గారు చెప్పాడు వాడు నా మానస పుత్రుడు ఎప్పుడు చూసినా ముఖం బ్రైట్ గా ఉండదు, చాలా సంతోషం ఉండదు రాస్తారంట. అసలు రోజులు ఏం చేశాడు, రామకృష్ణుడి దగ్గర వచ్చి కూర్చున్నాడు, ముఖం ఏదో అలా బిందులు పడిపోయినాడు. ఆ ముఖం ఏదో చాలా రోజు ఉన్న ముఖం ఉండేది రాకాల ముఖం, ఏమి రాకాల నీ ముఖం రోజు బాగుండేది బ్రైట్ గా ఉండేది, ఏంటి ఇలా రామండేటి ముఖం,
ఏదో మగుడు ఏదో తేడా కనిపిస్తుంది బ్రహ్మానందం
యోగులు చింటికి వాళ్ళ అర్థం కారణం అసలు కష్టపడి మనం అర్థం చేసుకుందాం రామకృష్ణుడు ఎటువంటి వాళ్ళు మనకి అర్థం అవ్వాలి
వాళ్ళకి మనమే ప్రేమ కలిగి వాళ్ళ ఎవరో మనకి తెలిసేట్లు మన బుద్ధికి వాళ్ళు తెలియాలి కానీ మనం తెలిసేట్లో మనం పట్టుకోలేము
ఏం రాకాలి
అలా ఉన్నానండి బాగానే ఉన్నాను అంటున్నాడు రాకాలి పాపం నువ్వు బాగానే ఉంటున్నావు కానీ నీ ముఖంలో నాకు ఏదో కొనిసిన తేడా కనిపిస్తుంది రాకాలి అంటున్నాడు రామకృష్ణుడు
నీ జ్ఞాపకం తెచ్చుకో
ఏదో చిన్న అబద్ధం చెప్తూ అబద్ధం నేను కానీ మార్చేస్తుంది అంటాడు రామకృష్ణుడు పొద్దున చెప్పారు ఏడాపురం కోసం ఎవరితో చిన్న అబద్ధం చెప్తాను ఆయన మోసం చేయడానికి అబద్ధం చెప్పలేదు నా స్వార్థం కోసం కూడా నేను అబద్ధం చెప్పలేదు అవునైతే మీరు స్వార్థం లేదు నాకు తెలుసు కారణం ఏముంది నీ స్వార్థం కోసం నేను అబద్ధం చెప్పానని అంటలేదు కానీ మొత్తమే నువ్వు అబద్ధం చెప్పు మరి ఎందుకు చెప్పు ఏలాకాలం కోసం చెప్తాను ఏలాకాలం కోసం అబద్ధం చెప్తాను అది కొంచెం నా కాలం మార్చేసింది రాకాలి ఏలాకాలం కోసం కూడా చెప్పకూడదు ఎంత సునిశ్చితం చూడండి వాళ్ళకి పుత్ర ప్రేమ ఎంత ప్రేమ చూడండి నాకు స్వార్థం లేదు స్వామి అంటున్నాడు రాక మీకు లేదన్న సంగతి నాకు తెలియదు మనకి నిజం ఎలా ఉంటుంది తెలియదు మనం ఎంత ఉంటుంది రోజు నిజం అనేది నిజం ఎలా ఉంటుంది మనకు తెలిస్తే కదా మనం ఎప్పుడు సిద్ధాంతం ఇక్కడ ఎప్పుడు ఉంటే చెప్పండి మీరు ఎప్పుడు అబద్ధం చెప్పండి విరిగితనంగా చెప్పకండి ధైర్యంగా చెప్పేది అబద్ధాలు మీకు ఒక అబద్ధం కాబట్టి మీరు అబద్ధాన్ని సత్యాలు చెప్పే వద్దకి నాకు నమ్ముతున్నాను చెప్పాను సోదర మహర్షి రకాలు చెప్పిన చిన్న అబద్ధం వాడి ముఖం మీదకి వచ్చింది మరి మన ముఖాలు ఇక్కడ రావటమే చెప్పిన అబద్ధాలు చెప్పిన మన ముఖం ఇంటికి చేస్తూ రాదు ఇంక చల్లటి బట్ట మీద చిన్న మచ్చంటే కనిపిస్తుంది కానీ మొత్తం బట్టలన్నీ మొత్తమైన పోయింది ఎక్కడో పరమ పవిత్రుడికి ఏదైనా ఒక చిన్న దోషం ఉంటే అదే కొత్త వచ్చినట్టు కనిపిస్తుంది కానీ మామూలు వాళ్ళు తన ఉంటాయి దోషాలు కనపడే కనపడే ఉన్నాయని కూడా వాళ్ళకి ఈ చెమట భారపోసి ఒక మంచి గుణాన్ని సంపాదించుకున్నారు జ్ఞాన విషయం కొంచెం మూట కట్టి చాలా కష్టపడి చెమట ఓడిచి ఒక మంచి గుణాన్ని మీరు సంపాదించుకుని చాలు అంటే మనం చేయవలసింది చేస్తుంటే శ్రద్ధగా రావాల్సింది అదే వస్తుంది అదే కృష్ణుడు చెప్పింది వాడు మరణించవలసిన యోగులందు మామూలుగా మరణిస్తారు నువ్వు చేయవలసిన పని మామూలుగా చెయ్యి అయ్యో భీష్ముని ఎలా జయించగలం ద్రోణుని ఎలా జయించగలం నువ్వు అనుకోక్కర్లేదు ఆ తరంతో నువ్వు రాని ఒక్కర్లేదు నువ్వు చేయవలసిన పని మామూలుగా చెయ్యి అది ఆటోమేటిక్ గా అలా జరుగుతుంది అది ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ వాళ్ళు మరణించాలి అంటే వాళ్ళు మరణించే ఉన్నారు భగవంతుడికి అసాధ్యం ఉంటుంది మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకొని మీ గురువు ఎవరైనప్పటికీ మీకు ఏదో ఉపకారం జరిగిందని మీరు అనుకుంటే ఈ గురువు ద్వారానే మీకు ఏదైనా ఉపకారం జరిగితే అది మీ గురువుకి అది చేస్తారు ఈశ్వరుడే మీ గురువు ద్వారా చేస్తున్నాడు మీకు అలా అనిపిస్తుంది అని గురువు చేస్తున్నాడు ఇదంతా ఈశ్వరు యొక్క ప్రణాళిక
ఆద్య భారవ స్వతస్వస్తమ సరళ చింతన విరళ సహస్రం ఇలా రెండు నిమిషాలు చేస్తాం మనసు చెదిరిపోతాం ఇలా రెండు నిమిషాలు చేస్తాం మనసు చెదిరిపోతాం ఇది మనం ధ్యానం చేసేది నిరంతరం ధ్యానం చెదిరిపోకుండా ధ్యానం సాగుతా అంటే అది ఏం చింతనమే సరళ చింతనం అన్నారు ఈ ధ్యానం కంటే ఆ ధ్యానం మంచిది అన్నారు అది విరళ చింతనం లేకుండా సరళ చింతనం రాదు విరళ చింతనం లేకుండా సరళ చింతనం రాదు అంటే ముందు మనం ధ్యానం చేసేటప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాం ఫెయిల్ అవుతున్నప్పటికీ అది విడిచిపెట్టకుండా అలా ధ్యానం చేయగా చేయగా చేసే కారణానికి సరళ చింతనం కలదు అంటే అప్పుడు నేటి ధారలాగా నీటి ప్రవాహంలాగా ఆ నదీ ప్రవాహంలాగా ధ్యానం కూడా ధ్యానం చేసేటప్పుడు నీకు ఏదైనా తలంపు వస్తుంది లోపల ఏదో వాసన బట్టి తలంపు వస్తుంది ఆ తలంపు వచ్చినప్పుడు ఆ తలంపు ఎవరికి వస్తుంది నీ తలంపు ఎవరికి వస్తుంది అని ప్రశ్న చేసుకోవచ్చు నాకు వస్తుంది తలంపులు ఎవరికి నాకే కదా ఇక్కడ మీరు అర్థం చేసుకో నాకంటే అహంకారానికి తలంపులండి తలంపు ఎవరికి అహంకారానికి వస్తుంది కోరిక ఎవరికి అహంకారానికి ఏదొచ్చిన అహంకారానికి ఆత్మకి తలం పక్కలో ఆత్మ కోరిక కోరికలన్నీ అహంకారానికి తలంపులన్నీ అహంకారానికి వాసనలన్నీ అహంకారానికి సంస్కారాలన్నీ అహంకారానికి అందుచేత ఈ అహంకారం సరిపోయే వరకు ఈ అహంకారం తన మూలంలోకి వెళ్ళిపోయి లైవ్ అయ్యే వరకు అహంకారం నాశనం అయ్యే వరకు కోరికను విడిచిపెట్టాలి ఒక తలంపు వస్తున్నారు ఆ తలంపు లోపల నేను ఇప్పుడు నిద్దట్లో మనం గాఢ నిద్దట్లో ఉండగా మనకేమీ తెలియదు కానీ ఉన్నాం లేదా ఉన్నాం ఏమీ తెలియదు కానీ ఉన్నా మనకి మెనుకు రాగానే ఈ లోక తలంపు రాదు మనకు మొట్టమొదటి మొట్టమొదటి తలంపు ఏమొస్తుంది నేను మనం వస్తుంది మొట్టమొదటి మెనుకు రాగానే ఏమొస్తుంది దేహభావం వస్తుంది జ్ఞాపకం రేపు పొద్దున చూడండి మనకి మెనుకు రాగానే ఈ నేను అనే తలంపు లేచిన తర్వాత మిగతా తలంపులన్నీ వచ్చాయి అంటే ప్రతి తలంపు రాత నేననే తలంపు ఉంది చూడండి ఆ నేనుని పట్టుకోనంత కాలం ఆ నేనుని మనకు తెలియనంత కాలం ఆ నేను యొక్క మూలం మనకు తెలియనంత కాలం ఈ తలంపులాగో ఈ లోకాలాగో ఈ దేహాలాగో ఈ వాసనలాగో ఈ కష్టాలాగో ఈ బాధలాగో ఈ భారాలు ముగించిన తప్ప ఏది ఆ లోపల నేను తెలుసుకునే వరకు నేనంటే ఆ నేను తెలుసుకునేవారు ఆ నేనున్నంత కాలం ఆ నేను నేను సమస్య పరిష్కారం అయ్యేటంత వరకు ఈ కోరికలు వస్తూ ఉంటాయి దేనికి నేను భగవాన్ ఏం చెప్తారంటే మన మనస్సు ఇలా అనుకుంటుంది అది దాన్ని నమ్మొద్దన్నారు మంచిగా అనుకుంటే మంచిది దాన్ని నమ్మొద్దన్నారు ఇప్పుడే నేను కాటేసేస్తుంది ఇప్పుడు మన పూర్వానికి మన పెద్దలు ఏం చెప్తారంటే తెల్లారుగా నాలుగింటికి మీరు ఐదింటికి మీకు మెరుపు వస్తుంది కదా మీరు అప్పుడు మీరు ధ్యానం చేసుకుని జపం చేసుకుని అని చెప్తారు తెల్లారుజామున ఎందుకు చేసుకోమంటున్నారు కారణం ఏమిటి మనస్సు రాత్రి నిద్రపోతుంది నాచడం వల్ల లైవ్ అవుతున్నారు అలా పడుకుంటుంది మనం పొద్దున్న స్నానం చేసినప్పుడు ఎలా ఫ్రెష్గా ఉంటామో అది నిద్రట్లోంచి బయటకు వచ్చేది ఫ్రెష్గా మిగతా తలంపులు తొందరగా పట్టుకోవటాన్ని మీకు అంత ముందు ఎంత దుఃఖం అయితే ఒక్క రెండు నిమిషాలు నిమిషం సుఖంగా ఉన్నట్టు ఇంకొక రాత్రి తెల్లవారులు పడుకున్నాం అది విజయం ఉంటలేదు కదా, అది ప్రశాంతమైన టైంలో నువ్వు కొంచెం ధ్యానం చేస్తే వరగంట గంట నిలబడుతుంది. ఈ దేహం గురించి మనం ఎంత కష్టపడుతున్నాం, ఈ దేహం గురించి ఎంత శ్రమ పడుతున్నాం, దేహానికి ఎంత చాకరీ చేస్తున్నాం, ఈ దేహం గురించి పడే పాటలు ఇందులో కొంత వంద ఉంటేనే మనకి జ్ఞానం కలగాలని జ్ఞానం కోసం కృషి చేస్తే జ్ఞానం వచ్చేస్తున్నాం. వంద ఉంటుంది, మనం ఏదరి చేసినా దేహం దృష్టిలో పెట్టుకుంటారు. మన మనసు ఎంతేపు మన దేహాన్ని అయినా పట్టుకుంటుంది, ఇంకో దేహాన్ని అయినా పట్టుకుంటుంది. నువ్వు ఒక శకం ఏదో రూపాన్ని ఒక నామాన్ని పట్టుకోకుండా నీ మనసు ఉంటుందో చూడండి. ఈ దేహం ఎవరికి కావాలి? మనసుకు కావాలి, ఆత్మకి అక్కర్లేదు. దేహం ఎవరికి కావాలి? మనసుకు కావాలి, ఆత్మకి అక్కర్లేదు. లోకం ఎవరికి కావాలి? మనసుకు కావాలి, ఆత్మకి అక్కర్లేదు. మొత్తం అది ఇప్పుడు తల్లి కడుపు ఉండగా బాధించుకోవడం మొదలు పెట్టే ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్నా కానీ ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ప్రాణం అడిగి ఉన్నప్పుడు అది అనుకుంటుందట, ఇది మనసు కూడా. మరి ప్రాణాయామం మానేస్తాం అనుకోండి, మామూలుగా వచ్చేస్తున్నాం. లయం చేస్తామనుకోండి, మనస్సుని లయం చేసినప్పుడు అది కుదిరిగా ఉంటుందట, మామూలుగా మరి తర్వాత కుదిరింది. అది ఎప్పుడు మనోనాశనం అయ్యే వరకు కూడా వాళ్ళు అజ్ఞానం విడిచిపెట్టదు, దేహాలు విడిచిపెట్టదు. అంత ప్రభు అని అంటే నీ ఇష్టం అంటారు. అలా నాలుగు రోజులని ఐదో రోజులు ఇంకా పని అవుతాడు ఇంకా అనుకుంటారు కాదు. మరి ప్రభు అని ఇష్టం అనుకోవాలి, ఇంకా ఐదో రోజులు పని అవుతాడు అనుకున్నాడు ఎవడు? ఈ మాట అబద్ధం, శరణాగతి అబద్ధం. అది మాట ముందు నోటితోడు అన్నాడు కానీ హృదయంలో లేదు. శరణాగతి అబద్ధం. శరణాగతి కనుక నిజమైతే ఈ పని అవ్వలేదు ఆ పని అయ్యిందనేటువంటి భావనే రాదు. శరణాగతి నిజమైతే ఈ శరీరం ఉండాలి. ఈ శరీరం ఉండగానే జీవలక్షణాలు పోవాలి. జ్ఞాపకించుకుని మరణానంతరం జీవలక్షణాలు ఇంకా పోవడానికి అవకాశం లేదు. ఈ శరీరం ఉండాలి. ఈ శరీరం ఉండగానే జీవలక్షణాలని పోవాలి. ఎప్పుడైతే జీవలక్షణాలు పోయో అప్పుడు తిరిగి ఆ శరీరం ఉండగానే మళ్ళీ జన్మిస్తాడు వారు జ్ఞానం. కొంతమందికి మాకు ఎక్కువ కష్టాలు వస్తున్నాయండి, కష్టాలు వస్తున్నాయి అంటారు. కష్టాలు కావడం చాలా మంచిది అంటే మనం కోరి తెచ్చుకోకూడదు. కానీ నేచర్ కూడా అంత లేదు వచ్చే మనిషి ఎంతైనా కష్టాలు మనసును అంతర్ముఖం చేస్తాయి. మీరు అనుకున్న పనులన్నీ అయిపోతున్నాయి అనుకోండి, మనకంతా తెలియని వాళ్ళు ఎవరు లేరనిపిస్తుంది. ఎన్నో కూడా నాకు ఏం చెప్పారంటే నెగ్గినప్పుడు దాన్ని చాలా తెలుగు పాటలు కూడా చూసుకున్నానండి, ఈ మొత్తం ఏ ఊరికి అవరు మనుషులు పెట్టించానని. అప్పుడు అతను తెలుగు పాటల వాళ్ళు నెగ్గాను అతని ఉద్దేశం. మళ్ళీ అతనే ఓడిపోయాడు, మళ్ళీ ఎమ్మెల్యేకి పెట్టి కానీ మళ్ళీ మీరు ఓడిపోయారేంటి? మీ నమ్మకైన వాళ్ళు ఏమైనా పెట్టలేదా? మీకు అహంకారం అలా అనిపిస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ అయిపోతండి, మీరు చూడండి ఎంతో కొంత భరణ వచ్చారు. వాళ్ళు అనుకున్న పనులు అవ్వనుకోండి, కష్టాలు వస్తాయనికి ఏంటి మనం ఎంత ప్రయత్నం చేసినా పని అవటం లేదు. ఏంటి ఒక్కోసారి మనసు లోపలుతుంది. ఇవాళ రావణాసుడు భక్తులు అన్నా కాదని అడిగారు. రావణాసుడు భక్తుడే అన్నా, శివలింగానికి అభిషేకాలు చేసావు, పూజలు చేసావు, ఎందుకు వాటికి అయింది డౌట్ ఏంటి? మన ఆఖజ్ఞానం రాముడు ఎందుకు పంపించాడని రావణాసుడు. ఇది ఒక రహస్యం ఇక్కడ ఉంది. రావణాసుడు భక్తుడు అవడానికి కానీ అతని వాళ్ళ గుణాలు చెడ్డ గుణాలు ఒక్క గుణం అతను పాగొట్టుకోలేదు. అంటే భగవంతుడి చోటు చంపబడ్డాడు. మన పరిస్థితి అలాగే ఉంది. భక్తుడు అవటానికి కానీ ప్రకృతికి సంబంధించిన గుణాలు ఒక గుణంతో అతను పోగొట్టుకోలేదు. అంటే ప్రకృతిని దాటలేదు. అంటే భగవంతుడి చేత సంకమండి. అంటే మీ భక్తుడు రహస్యం బట్టి పెట్టుకోండి. ఎంత రహస్యం ఉందో అంటే అభివృద్ధిలోకి వస్తారు. ప్రకృతి గుణాలు మనలోంచి బయటకు పోయే వరకు ఏ దేవుడు నిన్ను రక్షించలేడు. రామాసుడు ఎందుకు రక్షించలేదు? శివుడు నాకు పూజ చేశాడు కానీ ఇప్పుడు ఏమైనా అడ్డబడ్డా? ప్రకృతి గుణాలు మనలో రావాలి, మనం విడిచిపెట్టాలి. అప్పుడు నాకు ఆత్మస్వరూపం తెలిసేది, స్వతస్వరూపం తెలిసేది, జ్ఞానస్వరూపం తెలిసేది. అప్పుడు వరకు ఏ దేవుడు ఏ దేవత మనకు సహాయం చేయదు. కొంతమంది మనుషులతో స్నేహం చేస్తే ప్రేమ ఎలా ఉంటుంది, జ్ఞానం ఎలా ఉంటుంది, శాంతి ఎలా ఉంటుందో తెలుస్తుంది. అంటే సహవాసాల విషయంలో మీరు సాధన ఓపుకుంటే చేయండి, లేకపోతే సహవాసాల విషయంలో బహు జాగ్రత్తగా ఉంది. ప్రకృతి మనుషులతో కనుక సహవాసాలు మీరు చేస్తే ప్రకృతి గుణాలు అన్నీ వచ్చాయి. కొంతమంది ప్రేమ మధ్యలో ఉంటారు, వాటి చూస్తే చాలు, వాటితో కనిపించి మాట్లాడితే చాలు, ప్రేమ అనేది ఎలా ఉంటుంది మనకు అర్థం. మీకు తెలుసున్నా మీకు తెలియకపోయినా మీకు వచ్చిన కష్టాలు మీ మనస్సుని అంతర్ముఖం చేయడానికి మీకు సహాయం చేస్తారు. మా మాట నమ్మండి, మా మాట విశ్వసించండి. సోదర మహాశోదరా, ఈ దేహంతో మనం సంపాదించిన మంచి గుణాలు మనకు కూడా వస్తాయి, ఈ దేహంతో సంపాదించిన చెడ్డ గుణాలు మనకు కూడా వస్తాయి. కానీ దేహం ఇక్కడ రాలిపోతుంది. దేహంతో చేసిన మంచి పని ఉండిపోతుంది, ఆ మంచి పని చేసిన దేహం రాలిపోతుంది. మనం సంపాదించిన కష్టపడి సంపాదించుకున్న మంచి గుణాలు మనకు కూడా వస్తాయి. ఆ మంచి గుణాలు ఏం చేస్తాయి? మనకి జ్ఞానం కలిగే వరకు మనకు కూడా వచ్చి మనం విడిచిపెట్టకుండా మనల్ని వెంటాడుతూ ఉంటాం. ఏం మనం సంపాదించిన మంచి గుణం అదే సంపద, దైవీ సంపద. ఒక మాట చెబుతాను, ఇది నా గుండెల్లోంచి వస్తుంది. ఏమేమి ఆత్మ ఎలా ఉంటుందో, మోక్షం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎక్కడుందో మనకు తెలియదు, అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, దాన్ని ఎలా అందుకోవాలో మనకు తెలియదు. కానీ భగవంతుడు చెప్పిన మంచి మంచి గుణాలు మీరు సంపాదించండి, మీ ఇంటికి మోక్షం, మీ ఇంటికి వస్తుంది మోక్షం. నా మాట నమ్మండి, నా మాట నమ్మండి. మోక్షం ఎక్కడంలో మీకు తెలియదు, అది ప్రయాణం చేసి 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 మీ మనసులోని సౌందర్యానికి మీ గుణ సంపదకి పొంగిపోయి పొంగిపోయి మీ ఇంటికి వచ్చి మీ తలుపు పెట్టి ఆ మోక్షం మీ ఇంటికే వస్తుంది. నమ్మండి మాట.
ఎక్కడుందో తెలియని మోక్షం కోసం, దేవుడు ఎక్కడున్నాడో తెలియని దేవుడి కోసం మీరు ఒకటే అండి. ఆ దేవుడు చెప్పిన గుణాలు మీరు అలవర్చుకోండి, దేవుడు చెప్పిన గుణాలు మీరు ప్రాక్టీస్ చేయండి. డాక్టర్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు, లాయర్ లా ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఆ దేవుడు చెప్పిన గుణాలు మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ దేవుడు మోక్షమని మూటలు పట్టుకుని మీ ఇంటికి వస్తాడు, మీ గుమ్మలోకి వస్తాడు, మీరు తలుపులు వేసేసి ఉంటే మీ తలుపులు కడతాం. నా మాట నమ్మండి, ఒకటి జ్ఞాపకించుకోండి, బంధువులు అంటే ఎవరండి? మనం భక్తులు ఏమన్నది బంధువు, అది హృదయంలో దాచుకోండి. మనం గుణ సంపద పెంచుకోవడం వచ్చే వాళ్ళే మనకు సహకారం. మీరు బంధువులను చూసినప్పుడు మీకు ఎంత ప్రేమ కలుగుతుందో, భక్తులు ఎవరైనా కనిపిస్తే నిజంగా మీకు అంత ప్రేమ కలుగుతుంది. కనీసం లేదా బంధువుని గౌరవించినట్టు కూడా భక్తులను గౌరవించలేదు. అలవాటు జ్ఞానం మన మనసుతో పట్టుకోండి. రమేశ్వరికి ఆ శరీరం తాను కాదని ఆయనకు తెలుసు, కానీ మనం ఆ శరీరం రమేశ్వరం అనుకుంటున్నాం. ఆయన శరీరం ఆయన కాదని అంటున్నారు, కానీ ఆయన శరీరం ఆయన మనం అనుకుంటున్నాం. అది జ్ఞాన లక్ష్యం, ఇది అజ్ఞాన లక్ష్యం. ఆ మాట ఆయనకు అనుభవం లేదు, కానీ మనకు అనుభవం లేదు. అంటే మన దృష్టి నుంచి మనం చూస్తున్నాం, మన బద్దలతో మనమే కొలుస్తున్నాం. ఇది మన అజ్ఞాన లక్ష్యం. షాద్వీ సార్ విజయాల మీద ఎలా అది ఇంగ్లండ్ వాడు బలం దూరం వచ్చినాడు స్వామి అన్నారు. భగవాన్ వెనకాలం వాడు దూరం మీద నడిచి వచ్చింది. అది భగవాన్ ఏమన్నారంటే అది ఇంగ్లండ్ వాడు అంటున్నావు నువ్వు, అది మనవాడే. నీ వాడా మా వాడా అదే తెలుస్తావు, మనవాడు అంటారు వాడు ఇంగ్లండ్ వాడు, వాడు మనవాడు. కొన్ని కారణాలు వాళ్ళు ఇంగ్లండ్లో పుట్టాడు, మళ్ళీ మన దగ్గరికి వచ్చేసి నువ్వు కొంటున్నావు అంటారు. సుఖం వస్తే సుఖం వచ్చింది అనుకుంటారు, కష్టం వస్తే కష్టం వచ్చింది అనుకుంటారు. ఏమి అనుభవం లేకపోతే మనకి దేహం ఎంత కష్టం? ఏదో కొన్ని అనుభవాలు పొందడం కోసమే దేహం వచ్చింది మనకి. ఎన్ని ముట్టుకోవడం మనకు తగిన చెబితే మన బుర్ర తక్కువ కొన్ని విషయాలు మన అనుభవాలు మనం నేర్చుకోవాల్సింది. ఇలా నేర్చుకో బాబు అని చెబితే మన బుర్ర తెస్తాం. దుర్యోధన నేను చెప్పిన విషయం మీకు అర్థం కావట్లేదు. ఆ దుర్యోధనకి కృష్ణుడు పరమాత్మను సంగతి కూడా దుర్యోధనకు అర్థం అవటం లేదు. కారణం ఏమిటి? అతను ఆశ మనకే అర్థం ఉంటుందని కృష్ణుడు పరమాత్మ. దుర్యోధనకి ఎంత ఆశ ఉందో మనకు కూడా అంత ఆశ ఉంది. దుర్యోధనుడు ఆశ బయటికి కనిపిస్తాం, మన ఆశ బయటికి కనపడతాం. దుర్యోధనుడు కృష్ణుడు పరమాత్మని గుర్తించగల కారణం ఏమిటి? ఆయన ఆశ గుర్తించడం. మనము కృష్ణుని దేవుడి కింద నమ్ముతూనే నమ్మినట్టు నటిస్తుంది. ఆ దుర్యోధనుడికి ఎంత ఆశ ఉందో మనకు కూడా అంతే ఆశ ఉంది. అందుకే భగవంతుడి మీద, భగవంతుడి అస్తిత్వం మీద మనకి నమ్మకం లేదు. భగవంతుడి మాటలను మనకి గౌరవించడం, నేను చెప్పే మాటలు ఇప్పుడు మీకు అర్థం కాదు. యుద్ధంలోకి వచ్చిన తర్వాత భీముడు కొట్టే గద దెబ్బలు మీకు తగులాక, అర్జునుడు విడిచిపెట్టే బాణాలు మీకు తగులు, రక్తం ప్రవహిస్తుంటే ప్రాణం పోయే టైంలో అప్పుడు అనిపిస్తుంది పెద్దగా చెప్పిన మాటలు మీరు వినలేదు కదా. అప్పుడు విన్న లాభం ఈ మూటపరకు చెప్పటం, భగవంతుడి మీద మనకి విశ్వాసం కలగటం లేదు. కారణం ఏంటో మన ఆశ, మన ఆశ అందుకుని కూడా అంత ఎదురుగున్న పరమాత్మని పెట్టుకుని దుర్యోధనుడు గుర్తించలేదంటే కారణం మరొకటి ఏం కారణం కాదు కూడా ఆశ. ఈ భూమి మీద ఉన్నటువంటి వాడికి ఆశ. ఏ పారస్టర్ అన్నాడు, ఎవడు ఎంత భూమి సంపాదించినా ఆరుగురు సరిపోతుందని కప్పెట్టడానికి అన్నాడు. 40 గదులున్న మేడలో పుట్టిన పారస్టర్ దిక్కులో సార్ ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద చెప్పి చూడాలి. ఈశ్వర కనుక అందరికీ దూరమై, దేశానికి దూరమై, బంధువులకు దూరమై, స్నేహితులకు దూరమై, కట్టుకున్న భార్యకు కూడా దూరమై, బతికుండగానే దూరమై, ఎక్కడికి వెళ్ళాలి అని బయటకు వచ్చి అది పోయితే మంచు చూస్తుంటే రైలు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా రైలు రాలేదు, మంచు పడుతుంది. ఆ ప్లాట్ఫారం మీద ప్రాణం ఉంచి పెట్టాడు. ఇదే సత్యాగ్రహం అనే మాటకు ఏ తాలస్థాయి రచనలు చదివిన తర్వాత నాకు అర్థమైనాడు గాంధీగారు. అటువంటి రష్యన్ రచయితలు ఏ తాలస్థాయి, ఎంత ప్రేమ హృదయంటే, ఎంత దయగల హృదయుడంటే, ఎంత ఈశ్వరు యొక్క కరుణ పొందినవాడంటే, అతనికి మాంసము రక్తమే కానీ జీవితులు అతను. అటువంటి భయార్థ హృదయుడు జీవితాలష్టం ఒక రైల్వే ప్లాట్ఫారం మీద దిక్కులేని సాగు చచ్చిపోయాడు. ఆ శరీరం ఎక్కడైతే సత్య కారణం అండి, మన హృదయం ఎవరు మహాత్మ మనం చచ్చిపోతే ఆరోగ్యతో పోతాం. సమాజానికి మనం ఏం ఇచ్చామని ఆలోచించాడు, కానీ సమాజం మనకిచ్చిన గౌరవించిన విషయం ఆలోచించలేదు. జీవితాలష్టం కళ్ళ కనిపిస్తున్న మానవుల కోసం వాళ్ళ మనస్సులో ఎంత నలిగిపోయారు ఈశ్వరు చూడలేదు. జ్ఞాని ప్రేమ ఎంత మహత్తరం అంటే యేసుక్రీస్తుని శిమిలేసి, ఆ శిమిలేసి కొండ దగ్గరికి తీసుకువెళ్తుంటే కొంతమంది నిరోధిస్తున్నారు, ప్రభు ఇంకా కనపడ్డాను, మీరు ఇంటికి ఎప్పుడు వెళతారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి, వంటలు చేసుకునే టైం అయింది, వాళ్ళు దూరం చేసి టైం ఆలస్యం పోతున్నాను, తనకు ప్రాణం పోయే టైం వచ్చేసింది, తనకు శిలి వేస్తున్నారు, తను బాధలో ఉన్నాడు, తను ఎంత బాధపడ్డాడంటే ఇప్పుడు నన్ను మరిచిపోయావా, ఓ తండ్రి నన్ను మరిచిపోయావా అంటాడు. ఓ తండ్రి నన్ను మరిచిపోయావా అన్నాడు. అన్ని మళ్ళీ వెంటనే తండ్రి ఎవరు, నేను ఎవరు, లేదు నేను నా తండ్రి చాలా అభ్యర్థించుకుంటున్నాను. ఓ ఆనంద్ నా గురించి ఎందుకు నువ్వు విలపిస్తావు, సవితి తండ్రితో చెబుతున్నాడు గౌతమ బుద్ధుడు. ఓ ఆనంద్ ఎందుకు నా కోసం విలపిస్తావు,
నీ నిర్వాణ స్థితిని మోక్ష స్థితిని పొందటానికి ప్రయత్నం చేసుకోవాలి. నా కోసం ఎదుగుతుంది మీకు ఏమి త్యాగం అండి? బట్ బోల్డ్నెస్, బట్ ఫియర్లెస్నెస్, బట్ ట్రెమెండస్ లవ్. ఈ థర్టీ మెంబర్ పీపుల్ కనపడండి. ప్రాణాలు నేను ఏ గ్రామంలో నేను శరీరాన్ని విడిచి పెడుతున్నాను, ఈ గ్రామంలో అందరినీ ఏ శ్మశానంలో దహనం చేస్తున్నారో, ఈ శరీరాన్ని తీసుకెళ్లి ఆ శ్మశానంలో దహనం చేసేయాలను. అంతేకాదు నాకు గురి కట్టండి, నాకు పూజలు చేయండి, నాకు దండాలు పెట్టండి, నాకు నమస్కారాలు చేయండి, నా మీద అష్టాస్త్రాలు చెప్పండి అని ఏం చెప్పలేదు. అయితే నాకు సమాధానం చిన్నింటి చేయమని చెప్పలేదు. అందరూ ఏ శ్మశానాన్ని తీసుకెళ్లి దహనం చేస్తున్నారు, ఈ శరీరాన్ని తీసుకెళ్లి అక్కడ దహనం చేసేది. నా హృదయంలో ఉన్న ఎంతో దుఃఖాన్ని ఆడుతున్న బట్టిన బుద్ధుడు మన దగ్గర నుంచి ఒక నమస్కారం కూడా ఆశించలేదు. రూపాన్ని పట్టుకుని పుట్టాం, రూపాన్ని పట్టుకుని పెరుగుతున్నాం, చివరికి మరణించే రోజును కూడా రూపాన్ని స్మరించి రూపాన్ని స్మరించి ఆ రూపాన్ని స్మరిస్తున్నాయి. మరణిస్తాం అహంకారం విడిచిపెట్టే వరకు, అహంకారం వదిలిపోయే వరకు ఈ రూపజ్ఞాసం పోదు, ఈ రూపజ్ఞానం పోదు, ఈ రూపాలు మనం విడిచిపెట్టాం. ఈ రూపాన్ని స్మరిస్తూ రూపాన్ని ధ్యానిస్తూ మరణిస్తాం, మనం రూపాన్ని పట్టుకుని పడతాం. మనకి ఈ రూపజ్ఞాసం పోలేదు అంచేది మన పూర్వీకుడికి తెలుసు, అంచేది గుడి కట్టి అక్కడ పెట్టారు లింగం. అంటే లింగం అంటే గుర్తు, అంటే దేవుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు అనే గుర్తు కోసం. ఆ లింగానికి చేతులు లేవు, నూరు లేవు, కాళ్ళు లేవు. నాలుగున సత్య వస్తువు నేను గ్రహించలేను, అంటే బయట రూపాలకి అలవాటు పడిపోయి ఉన్నాను. అంటే బయట రూపాలకి అలవాటు పడిపోయి ఉన్నాను కాబట్టి అక్కడ గుడి కట్టి చెప్పలేదు అనిపిస్తారు. మరి నాకు భక్తి ఉంది, నాకు భక్తి ఉందని మనం అనుకుంటున్నాం, అయితే మనకు మోక్షం ఎంత రావటం లేదు. అసలు తెలుసు ఉన్న విషయం, తెలియని విషయాలు వదిలేండి. అసలు నాకు తెలుసును, నాకు తెలుసును, నాకు తెలుసును అన్న విషయం గురించి ఎంతవరకు తెలుసును మనసు. మీకు తెలియని విషయాల గురించి కాదు నేను అడిగేది, మీకు తెలుసునే విషయాలు మీకు ఎంతవరకు తెలుసు. మీరందరూ మోక్షంలో ఉన్నారు, అది మీకు అనుభవంలోకి రావటానికి ఏ వద్దొస్తుంది? ఒకసారి చూసుకోండి, మాకు శాంతి లేదు, మాకు శాంతి లేదు అంటారు. మీకు ఏది వద్దొస్తుంది? మంత్రం చెయ్యి, మంత్రాన్ని జపించు, మంత్రాన్ని జపించు, మంత్రం జపించు అని అడుగుతారు. మంత్రం జపించమని ఎవరు అడుగుతున్నారు మన మీద? నాకు ఈ మధ్య మంత్రం చేయాలంటే ఓ నమో నారాయణో అలా చెయ్యాలి, గంట చెయ్యాలి, రెండు గంటలు చేయాలి అని అనుకుంటారు. కూర్చుంటాను ఆగిపోతాను. ఎవరో ఉంటే కదా నారాయణ నారాయణ చేస్తాను. అలా చేసేవారు ఎవరు? భగవాన్ తల్లిని ఎంత రాజు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎంత దోవ చేసినా, ఎంత చేయనండి, వీడు నా కొడుకునే భావన అడుగుతాడు. వీడు నా కొడుకునే భావన కాకపోతే అతడికి మోక్షం ఇచ్చే అవకాశం ఎవరూ లేకుండా ఉండి భగవాన్ తల్లి ఎద్దరూ కూర్చున్నారు. కరుణంగా పెద్ద పెద్ద కాగితం వచ్చి, పెద్ద పెద్ద పదం వచ్చి ఉందంతా చెప్పాడు. ఎవరిని? భగవాన్. ఆ తల్లి చూసింది, ఇది మా అబ్బాయి కాదు, ఆ పాము చూడై, ఆ పాము చూడై, నాకు భయం వేస్తుంది, ఆ పాము చూడై అంటే ఆ దృశ్యం ఆ తల్లి కనిపించేలాగా నేను చేస్తాను. ఆ దేహానికి పరిమితమైన బుద్ధిని పోగొట్టడం కోసం, ఆ సంకుచిత బుద్ధిని, ఆ ఇరుకు బుద్ధిని, ఆ ఇరుకు సంగని పోగొట్టడం కోసం వారు అటువంటి దృశ్యాలు అటువంటి చూపించేవారు. చాలా మంది భగవాన్ విషయం ఆశ్చర్యస్తారు, వాళ్ళ అమ్మకి మోక్షం ఇచ్చాడు, వాళ్ళ అమ్మకే మోక్షం ఇస్తాడు, మిగతాలు వాళ్ళ అమ్మలకి ఇవ్వడా? రైతు వాళ్ళ అమ్మ ఎంత కష్టపడింది, ఇన్ని బాధలకు గురైందో, ఎంత రాచేచాడు, ఎంత ఏడుపు ఏడ్చిండు, ఎంత కష్టపడిండు, అంత కష్టపడి వీళ్ళందరూ మరొకడ్డారా? భగవాన్ తల్లికి లేని వైభవం, భగవాన్ తల్లికి లేనటువంటి ఆధ్యాత్మిక అవినత్యం, ఆధ్యాత్మిక శిఖరం. భగవాన్ తల్లి అందుకోలేదు, తల్లి స్వామి అందుకోలేదు, నీగునారు అందుకోలేదు, గణపశాస్త్రి గారు అందుకోలేదు, ఎవరు అందుకోలేదు. ఆ శిఖరాన్ని ఎవరు పట్టుకున్నారండి? జీవించకుండా గోవు లక్ష్మి. లక్ష్మి ఎంత పౌరుషమైందంటే ఆ ప్రాణ ప్రయాణ టైము అన్న లక్ష్మి. ఇప్పుడు చిన్న దూరపులు వచ్చాము ఇక్కడికి, వెళ్ళిపోతున్నావు లక్ష్మి, వెళ్ళిపోతావని ఆవు యొక్క మెడ కింద ఉంటూ అది చూడడానికి వస్తదా? మీరు ఉన్న పెట్టుకున్నారు భగవాన్ సహాయం చేసే లక్ష్మిలో వాసన పోగొట్టవలసిన వాసన ఒక్క వాసన మిగలవేకట్టండి. నా సహాయం వల్ల దానికి మోక్షం రాలేదు, సహజంగా వచ్చింది. ఆవు గురించి అలా చెప్పినటువంటి భగవాను గణపతి శాస్త్రి గారు శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతే గణపతి శాస్త్రి గారు ఎంత పండితులు, అంత పండితులు అని చెప్పినటువంటి ఈ భగవాని ఎవరో అడిగారటండి? కానీ గణపతి శాస్త్రి గారు మోక్షానికి వెళ్ళారా? ఆయన మహాత్ముడు, గొప్పవాడు, అందులో సంశయం లేదు. మోక్షానికి వెళ్ళారని మీరు అడుగుతున్నారు, అది ఎలా సాధ్యం? జ్ఞానం సంపాదించాలని ఆకాంక్షడం గురించి ఈశ్వరుడు ఒక కరుణ ఎప్పుడూ మీకు తెలిసింది. జ్ఞానం సంపాదించాలనే కాంక్ష ఈశ్వరు అన్నది తప్పనిసరిగా మీ తిరస్సు మీద రాదు. 100 సంవత్సరాలు మనం అందరం జీవిస్తామనుకోండి, 100 సంవత్సరాలు జీవించిన తర్వాత నేను శరీరం విడిచిపెట్టాను తప్ప. హోమియోపతి కాబట్టి అల్లోపతి హోమియోపతి అన్ని వాడుకుంటూ 100 సంవత్సరాలు జీవిస్తామనుకోండి, 100 సంవత్సరాలు జీవించిన తర్వాత నేను శరీరం విడిచిపెట్టాను తప్ప. తర్వాత మనకు కూడా వచ్చే సంపదలు మనం ఆర్జించాలి, ఆ జ్ఞానాన్ని ఆర్జించాలి. మీలో ఎవరికైనా జ్ఞానాన్ని పొందాలంటే కోరిక కలిగితే చాలు, ఈ మీటింగ్ యొక్క ప్రయోజనం నెరవేరినట్టు. అలా తెలుసుకోవాలనే కాంక్ష కలిగినా చాలు, మనందరికీ తెలియకపోవచ్చు కానీ తెలుసుకోవాలనే కాంక్ష కలిగితే చాలు. ఆ కాంక్షే మీరు వదిలిపి మోక్షం వస్తున్నా రాదని మీరు ఎవరూ అనుమానం పెట్టుకోవద్దు, సందేహం పెట్టుకోవద్దు. ఎందుకంటే
మీది ఎంతవరకుంటే మీకు తెలిసిందో తెలియకో, మీకు ఈ దైవీ సంపద మీలో లేకపోతే ఈ జ్ఞానానికి సంబంధించిన మాటలు వినాలని కోరికే కలగదు. ఏ సంస్కారం అయితే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందో అదే సంస్కారం మిమ్మల్ని మీకు మోక్షాన్ని ఇచ్చే వరకు మిమ్మల్ని విడిచిపెట్టదు. ఇది సదా జ్ఞాపకం. అంటే మీరు దేనికి భయపడవలసిన కాదు. ఈ అనుభవాన్ని చూసి పాపం తెచ్చుకోకండి, ఈ అనుభవాన్ని చూసి అసీని తెచ్చుకోకండి, ఈ అనుభవాన్ని చూసి భయపడకండి. ఎవరైతే భయపడుతున్నారో వాడికి జ్ఞానం రాదని నేను చెప్పలేదు, యమధర్మరాజు చెప్పలేదు. ఎవరికైతే భయం వస్తుందో వాడికి జ్ఞానం రాదు. వెళ్ళటవాన్ని చూసి భయపడకండి, వెళ్ళటవాన్ని చూసి కోపం తెచ్చుకోకండి, వెళ్ళటవాన్ని చూసి ఆశీర్వపడకండి. ధనవంతుని ఎవరైనా చూస్తే నా రసం కలుగుతామనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, నాకు ధనం మీద కోరుకుంది. వాళ్ళకి ధనం లేని వాళ్ళని చూసి మనకు అసహ్యం కలుగుతామనుకోండి, అది కూడా మనం డబ్బు మీద కోరు. అంటే ఇవన్నీ ఎందు నుంచి వస్తున్నాయి, కోరికలు నుంచి. అంటే అది గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే, నీ డీటెయిల్స్ చెప్పకుండా, ఎన్ని వివరాల్లో దాన్ని వెళ్లకుండా కోరికను విడిచిపెట్టు. నీ కోరికే నీకు దుఃఖ కారణం, నీ కోరికే నీకు నరక కారణం, నీ కోరికే నీకు బాధ కారణం. అంటే నీ దుఃఖం నుంచి బయటపడాలంటే కోరికల నుంచి బయట ఈశ్వరుని ప్రేమించండి, లవ్హిం. అంటే కూర్చోడానికే చోటు ఇవ్వండి, ఆయన స్వరూపం నీకు ఇచ్చే వరకు మిమ్మల్ని విడిచిపెట్టారు. అదే భగవాన్ చెప్పారు, నీ నోట్లో పడ్డ చెయ్యి బయటకు రాలి. రాముడు నాశనం చెప్పుడు, కృష్ణుడు ఎన్ని ద్వారకు నాశనం చెప్పుడు, భగవాన్ లేని ఈ భారతదేశం నాశనం చెప్పుడు, భగవాన్ చరిత్ర చూడండి. ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, నా దేశంలో వెళ్ళిపోతుంది అని నడిచాడు. టికెట్కి వస్తున్నాడు, బొమ్మల వరకు రైల్లో ప్రయాణం చేశాడు, బొమ్మ విమానాశ్రయానికి వెళ్ళాడు, టికెట్లు చేతిలో ఉన్నాయి, వెళ్ళిపోతున్నాడు దేశాన్ని విడిచిపెట్టి. 1936లో చదివాడు, 50లో భగవాన్ చర్యలు విడిచిపెట్టేశారు. సుమారు ఒక 20 సంవత్సరాలు భారతదేశం నుండి వెళ్ళిపోతున్నారు. వాడు ఏం కదండి భగవాన్ లేని భారతదేశం నాటించుకుంది. అప్పుడు ఇంతకాలం ఈ దేశంలో ఉన్నాను, అరుణాచలం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఎన్నోడని వెళ్ళిపోతున్నాను, మళ్ళీ భారత భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఒకసారి పూర్వ జరిగిన స్మృతి రోజు ఈ భారత భూమికి ఆయనకున్న సంబంధం, భగవంతుడికి ఆయనకున్న సంబంధం, విష్ణుడికి ఆయనకున్న సంబంధం, కొత్త పెట్టింది తన హృదయాన్ని. ఇంకో అరగంటకి విమానం బయలుదేరపోతాను ఇంకలాండు. ఈ దేశాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం పట్టం లేదు, ఎక్కడికి వెళతావు, ఎక్కడికి వెళతావు ఈ దేశాన్ని విడిచిపెట్టని అని హృదయ వేదన బయలుదేరింది. టికెట్ విడిచిపెట్టేశాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. మార్చేశాడు ఏమాట అనుబంధం, మీరు భగవాన్ చెప్పిన మాటలు నిజం అనబడ్డా, ఏనాడే చెప్పాడు భగవాన్. చాజీకీయంగా కూడా కాదు, కొన్ని కారణాల వల్ల ఆ దేశంలో పుట్టాడు, ఆ కర్మానుభవం అయిపోయింది, ఈ దేశం వచ్చాడు. వాడు మనవాడు, జ్ఞాని మాటకు తిరుగు ఉండదు. అంతేది మీరు సంపాదించుకుంటున్న ఈ భక్తి, మీరు సంపాదించుకుంటున్నటువంటి విజ్ఞానం, మీ జ్ఞానమే మీకు గురువుగా మారి, మీకున్న భక్తి మీకు గురువుగా మారి, మీకున్న వైరాగ్యం మీకు గురువుగా మారి, ఒక రక్త మాంసాలు తిరుగుమని మీ దగ్గరకు వచ్చి మీకు మోక్షాన్ని ఇచ్చిపోయారు. ఎక్కడో వైకుంఠానికి వస్తాడు, కైలాసానికి వస్తాడని మీరు చూడక్కర్లేదు. ఒక వైకుంఠానికి వచ్చేవాడు కొన్ని టైం పట్టచ్చు. మీ జ్ఞానమే మీ తప్పనే గురువుగా మారుతుంది, మీ వైరాగ్యమే గురువుగా మారుతుంది. మీకున్న జ్ఞానం ఒక శరీరం తొడిగి వచ్చి మిమ్మల్ని అంతర్ముఖం చేస్తుంది. మీరు సంపాదించుకునే భక్తి, మీరు సంపాదించుకునే జ్ఞానం, ఇదంతా భగవంతుడి బ్యాంకులో మాట్లాడుతుంది. మీ భక్తిని, మీ జ్ఞానాన్ని, మీ వైరాగ్యాన్ని భగవంతుడు తన బ్యాంకులో దాచి ఉంచుతాడు. ఎక్కడికి మీ శరీరాలు ఇక్కడ కరిగిపోవచ్చు, మీ శరీరాలు ఇక్కడ అరిగిపోవచ్చు, మీ శరీరాలు ఇక్కడ కాలిపోవచ్చు. మీ శరీరం ఉండగా మీరు సంపాదించినటువంటి మంచి మంచి సంస్కారాన్ని ఈశ్వరుడు జాగ్రత్త పెట్టి మీకోసం ఉంచుతాడు. అంటే ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేసుకోండి, ఫలితం ఈశ్వరుని ప్రేమించండి, ఈశ్వరుకు సదా జ్ఞాపకం ఉంచుకోండి, ఈశ్వరుని మర్చిపోండి. హృదయపూర్వకంగా మీరు భగవంతుని ప్రేమించండి, భగవంతుని ఎవరు మర్చిపోరు. ఇదంతా మీకు సొమ్ము అవుతుంది, ఆ మాత్రం నమ్మండి. మీ కష్టం అంతా మీకు సొమ్ము అవుతుంది, దుమ్మెవరో సొమ్ము అవుతుంది.
ఓం శంభో శివ 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 నారాయణ 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 అటలున్నదే పట్టలున్నదే మటలున్నదే మన్నే అటలు నీవే పట్టలు నీవే మటలు నీవే భగవాన్. మటలు నువ్వే, పటలు నువ్వే, మటలు నువ్వే గని నువ్వే. అవునా భగవా, అటలు నువ్వే, పటలు నువ్వే, మటలు నువ్వే అని నువ్వే. అటలు నువ్వే, పటలు నువ్వే, మటలు నువ్వే అని నువ్వే. భగవాన్ ప్రియ
భగవాన్
భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు
భగవాన్.
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.